अविद्यानामन्तस्तिमिरमिहिरद्वीपनगरी जडानां चैतन्यस्तबकमकरन्दश्रुतिझरी दरिद्राणां चिन्तामणिगुणनिका जन्मजलधौ निमग्नानां दंष्ट्रा मुररिपुवराहस्य भवति शुक्लाम्बरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये वन्दे गुरुपदद्वन्द्वमवाङ्मानसगोचरं रक्तशुक्लप्रभामिश्रमतर्क्यं त्रयीपुरं महः नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरयेत् सच्चिदानन्दरूपाय विश्वोत्पत्यादिहेतवे तापत्रय विनाशाय श्रीकृष्णाय वयं नमः नमः शिवाभ्यां नवयौवनाभ्यां परस्पराश्लिष्टवपुर्धराभ्यां नगेन्द्रकन्या वृषकेतनाभ्यां नमो नमः शङ्करपार्वतीभ्याम् ॐ नमः शिवाय ॐ नमो नारायणाय ॐ नमः शिवाय ॐ नमो नारायणाय ॐ नमः शिवाय ॐ नमो नारायणाय మనుష్యులు ఎంత తపస్సు చేసినా ఎక్కడో ఒక చోట చిన్న పొరపాటు చేసి ముక్తికి కొంచెం దూరం అవుతూ ఉంటారు. మహాత్ముల యొక్క చరిత్రలు మనకి గొప్ప సందేశం ఇస్తున్నాయి. అదే ధ్రువోపాఖ్యానం. విష్ణు పురాణంలో, భాగవతంలో, విష్ణు ధర్మోత్తర పురాణంలో, శివపురాణంలో, కాశీఖండంలో కూడా ఈ ధ్రువుడి చరిత్ర ఉన్నది. అందులో విష్ణు పురాణంలో ప్రత్యేక సూచన కూడా చేశాడు శ్రీమాన్ నారాయణుడు. ధ్రువుడంతటి వాడు మహాతపస్సు చేశాడు. ఆ తపస్సుకు మెచ్చుకుని పరమాత్మ ప్రత్యక్షమయ్యాడు. పరమాత్ముడిని ఆయన స్తుతించాడు. కానీ ముక్తి అడగలేకపోయాడు. ధ్రువుడు ముక్తి అడగలేక స్వామివారు అదృశ్యమైపోయాక దేవతలు నా మీద దైవీ మాయ ప్రయోగించారు. ఈ మాయా ప్రభావం వల్ల నేను శాశ్వతమైన కైవల్యం కోరుకోలేకపోయాను. ఏదో పదవి వచ్చింది, చాలా గొప్ప పదవి, నాశనం లేని ధ్రువ పదవి వస్తోంది. ధ్రువము అంటే శాశ్వతం, శాశ్వతమైన ఒక నక్షత్ర మండలంగా అవుతున్నాను, పరిపాలన చేస్తాను. అది కూడా మా అమ్మతో పాటు ఇక్కడే ఉంటాను. అయ్యాక ఎప్పటికో కదా కైవల్యం వస్తుంది. అదేదో ముందే కైవల్యం వస్తే బాగుండును కదా, ఈ కైవల్యం నేను ఎందుకు కోరుకోలేకపోయాను అని బాధపడ్డాడు ఆయన. ఇదే దేవమాయ అనుకున్నాడు. అప్పుడు శ్రీమన్నారాయణుడు కనపడకుండా ఏమన్నాడో తెలుసా? ఇది విష్ణు ప్రాణంలో ఉన్నమాట, స్వయంగా స్వామివారు అన్నమాట. నువ్వు ఎంత గింజుకుని ఎంత తపస్సు చేసినా నేను ప్రత్యక్షమైనా నువ్వు ముక్తి ఎందుకు కోరుకోలేకపోయావంటే దీని వెనకాతల నీకు పూర్వ రహస్యం ఉంది అన్నాడు ఆయన. ఈయన పూర్వజన్మలో ఒక మునికుమారుడు, ధ్రువుడు ఒకనొకప్పుడు ఒక మునీశ్వరుడికి పుత్రుడే జన్మించాడు. ఆ కాలంలో ఒక మహారాజు గారితో స్నేహం చేశాడు. తపస్సు చేస్తున్న ఈయనకి రాజుగారితో స్నేహం పెరిగింది. రాజుగారు సింహాసనం మీద కూర్చోవడం, ప్రజలందరూ జయహో మహారాజా అనడం, ఈ రాజభోగాలు, ఈ కీర్తి ఇవన్నీ చూచాడు. ఒక క్షణకాలం భ్రమలో పడ్డాడు. అడవిలో ముక్కు మూసుకు తపస్సు చేసుకుంటే ఏం సుఖం ఉంది? గుడిసెల్లో పడి ఉండడం, దోమలు కొట్టడం, వేళకి తిండి లేకపోవటం, ఉపవాసాలు చెయ్యటం, వీటి వల్ల ఏం ప్రయోజనం ఉన్నది? అసలైన ప్రయోజనం అంటే రాజపదవి కదా. ఆ పదవిలో ఉంటే అందరూ నమస్కారాలు చేస్తారు, భోగాలుంటాయి అని ఈ రాజపదవి కావాలని ఆ జన్మలో కోరుకున్నాడు. కోరుకోవడం వల్ల ఏమైంది, మునిగా తపస్సు చేసుకుంటున్నవాడు మళ్ళీ ఉత్తానపాదుడికి కొడుగ్గా పుట్టవలసి వచ్చింది. చూసారా, అందుకే ఈ పురాణాలు వింటున్నవాడు చాలా జాగ్రత్తగా ఉండాలి. క్షణంలో జారిపోతూ ఉంటాం మనం ఎక్కడో చోట, హాయిగా సుఖంగా వెళ్ళిపోతూ ఉంటుందో జీవితం ఎవడో చూచి, అటువంటి జీవితం నాకు వస్తే బాగుండు అనుకోవద్దు. మనకి పరమాత్మ అనుగ్రహం కావాలి అని కోరుకుంటే చాలు. అలా కోరుకోవడం కోసమే నిత్యం సాధన చెయ్యాలి. ధ్రువుడి లాంటి వాళ్ళ సాధనలోనే ఇంత తేడా వచ్చి వాళ్లే పడిపోతున్నారంటే ఇంకా సామాన్యుల సంగతి చెప్పేదేముందండి. నేను విష్ణు పురాణంలో స్వయంగా స్వామివారు చెప్పిన ఈ మాట విన్నాక క్షణకాలం నిశ్చేష్టుండయ్యాను. పూర్వజన్మలో ఒక మహాయోగి అయ్యుండి మరికొద్ది రోజులలో ముక్తి పొందడానికి కావలసినంత తపస్సు చేసి కేవలం ఒక రాజుగారి భోగములు చూచి, భోగములు నాకుంటే బాగుండు అనుకోవడం వల్ల టప్పని వెళ్ళి ఇంకో జన్మెత్తవలసి వచ్చింది ఆయనకి. ఈ జన్మలో విష్ణు సాక్షాత్కారం అయ్యింది, ముక్తి అడగలేకపోయాడు. ఇదిగో కొన్ని వేల సంవత్సరాలు కలియుగంత వరకు ధ్రువ నక్షత్రంగా ఉంటాడు, అయ్యాక అప్పుడు ఆయన ముక్తి కడతాడు. ఇంతకాలం విష్ణువులకు కొంత దూరంగా ఉండవలసి వచ్చింది, ఇది కేవలం ఒక చిన్న కోరిక వల్ల. ఇప్పుడు భూలోకంలో ఉన్నాం మనం, మనకంటే ఎవడైనా కాస్త సుఖంలో ఉంటే ఆయనకున్న సుఖాలు నాకు కూడా కావాలని కోరుకుంటే ఈ పురాణం వల్ల వచ్చే పుణ్యం సుఖాలను అందిస్తుంది. అప్పుడు అప్పుడు ముక్తి అవ్వదు. అందుకని అనుక్షణం ఈ జన్మ తర్వాత ఉత్తమ జన్మ రావాలి లేదా ముక్తి రావాలి, ముక్తి అంత తేలికేం కాదు. కనీసం వచ్చేదేదో ఉత్తమ జన్మ వచ్చి ఆ జన్మలో అయినా పరమాత్మని సేవించే భాగ్యం ప్రసాదించని కోరుకోవాలట. ఇంకా జ్ఞానులైతే శంకరాచార్యులు వారి మార్గంలో యథాయోగ్యం తథా కురు, నేను దేనికి అర్హుడనో అది ప్రసాదించు, ఏది సరైందో నాకు తెలియదు, ఏది కోరుకోవాలో తెలియదు, అందువల్ల నేను దేనికి అర్హుడనో నిర్ణయించి ఆ మార్గంలో నడిపించు అని కోరుకోవాలి. పూర్వ మహాత్ములు అలాగే కోరుకున్నారు, ఏమో మేము చేసిన సాధన వల్ల ముక్తి వస్తుందో లేదో తెలియదు, కర్మగారి ఇంకో జన్మ రావచ్చు, ఎందుకంటే జన్మ లేకుండా ఉండడం అంత తేలిక కాదు, జన్మరాహిత్యం అనేది అంత తేలిక ఏమీ కాదు. మహాత్ములు కూడా జన్మిస్తూనే వచ్చారు, అందువల్ల ఉత్తమ జన్మ వచ్చేలా చూడమన్నారు. శంకరస్య చరిత కథామృతం చంద్రశేఖర గుణానుకీర్తనం నీలకంఠవర పాద సేవనం సంభవంతు మమ జన్మ జన్మని. మేము ఏ జన్మలెత్తినా పర్వాలా, ఎన్ని జన్మలెత్తినా పర్వాలా, కానీ ప్రతి జన్మలో మాకు కొన్ని కావాలి. మమ జన్మ జన్మని, నాకు జన్మ జన్మల్లో కొన్ని కావాలి. ఏమేంటి కావాలి? శంకరస్య చరిత కథామృతం, పరమేశ్వరుడి కథ అనే అమృతం తాగాలి. అనగా ప్రతి జన్మలో శివకథ వినాలి, భక్తితో శివుడి చరిత్ర వినాలి. ఆ తర్వాత చంద్రశేఖర గుణానుకీర్తనం, కీర్తనము అంటే పొగడుట, అనుకీర్తనము అంటే భక్తితో శ్రద్ధతో బాగా పొగడుట. చంద్రశేఖరుడి గుణములను అత్యంత భక్తితో పొగడాలి. ఏదో దండం పెట్టి నాలుగు చివరితో శివానుకుని పారిపోవడం కాకుండా ఆయన్ని చూస్తూ ఆనంద బాష్పాలు కారుస్తూ, నీ వంటి పరమాత్మ లేడు 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 అంటూ అత్యంత భక్తితో శ్రద్ధతో ఆయనని కీర్తించాలి, స్తుతించాలి. ఆ భాగ్యం ప్రసాదించు. ఒకటి శివకథ వినాలి, రెండు శివుని గుణములు వర్ణించాలి, ఆ తర్వాత ఆయన పాదసేవ చెయ్యాలి. పరమ పవిత్రమైన శ్రేష్టమైన శివుని పాదములను భక్తితో సేవించాలి. ఇవి నాకు ప్రతి జన్మలో రావాలి అని మూడు కోరికలు కోరారు. మూడు గొప్పవే కదా, ఒకటేమో కథ వినడం, రెండు స్తుతించడం, మూడు పాదసేవ చేయటం. స్తుతించడం పర్వాలేదు, కథ వినడం కుదురుతుంది, పాదసేవ ఎలా కుదురుతుందని కొందరికి అనుమానం వచ్చింది. శివుడి దగ్గరికి వెళ్ళి ఆయన పాదాలు పట్టుకునే అధికారం ఎవరికి ఉంటుంది? గురువులే మా దగ్గరకు రావద్దు బాబో అంటూ అంటే, ఇక అంతటి హరుడి దగ్గరికి వెళ్ళి ఆయన పాదాలు పట్టుకోవాలంటే ఏ నందీశ్వరుడు అవ్వాలి. నందీశ్వరుడు అంతటి భాగ్యం వస్తే మనకింత గందరగోళమే లేదు. ఇంతకీ శివపాద సేవ అంటే శివుని ఆలయానికి సేవ చేయుట. శివాలయం అద్భుతంగా కట్టారు, పక్కనే ఇదిగో నాకు కుడివైపు చెయ్యి చేస్తే శివుడు కనపడుతున్నాడు. రోజు అక్కడికి వెళ్ళండి, ప్రదక్షిణ చెయ్యండి, అది పాదసేవ. ఆలయం శ్రద్ధగా తొడవండి, ఒక్క ఆకుముక్క లేకుండా చెత్త లేకుండా తుడి చెయ్యండి, అది ఆయన పాదసేవ. అక్కడికి వచ్చే భక్తులకి సేవ చెయ్యండి, అది పాదసేవ. ఆలయం ఇంకా ఇంకా మంచి పనులు చేయడానికి, అభివృద్ధి చెందడానికి కావలసిన దాన ధర్మాలు చెయ్యండి, డొనేషన్ ఇవ్వండి, హుండీలో వెయ్యండి, లేదా రసీదు పుచ్చుకుని కొంత డబ్బు ఇవ్వండి, ఇవన్నీ పాదసేవలు. అప్పుడు వాటి వల్ల ఎన్నో ధర్మకార్యాలు జరుగుతాయి. ఈ ధర్మకార్యాలన్నీ శివపాదసేవే, డైరెక్ట్గా శివుడి కాళ్ళు పట్టుకోమని కాదు అక్కడ అంతరార్థం. ఇవి నాకు ప్రతి జన్మలో రావాలని కోరుకుంటే, అలా కోరుకోవడం వల్ల తప్పక శ్రీ కైవల్య పదము పొందుతాం. ఓహో, ఇదన్నమాట నా పూర్వజన్మ రహస్యం అనుకున్నాడు ఆయన. అందుకే పూర్వజన్మలో రాజభోగాలు కోరుకుని ఈ జన్మలో రాజయ్య కూడా ఆ భోగాలు అందక తపస్సు చేసి విష్ణువు ప్రత్యక్షమైతే ఆ పాత వాసన పోక కైవల్యం వెంటనే అడగలేకపోయాడు. 6 నెలలలో విష్ణు సాక్షాత్కారం చేసుకున్న భక్తుడు, చూసారా? అయినా అదృష్టవంతుండి పరమాత్మ ఏదో ఒక సమయంలో ముక్తినిస్తానన్నాడు కదా అనుకుంటూ ఆయన ఇంటికి బయలుదేరాడు. ఎక్కడుందండి ఓ తమాషా, ధ్రువుడు తపస్సుకి బయలుదేరుతూ ఉంటే నారదుడి ద్వారా మంత్రోపదేశం పొంది మధువనానికి వెడుతూ ఉంటే ఆ మధువనంలో దారిలో ఓ పెద్ద మర్రి చెట్టు కనపడింది. ఆ మర్రి చెట్టు కింద ఓ ముసలాయన కూర్చున్నాడు. ఆయనకి బాగా గడ్డం పెరిగిపోయింది, ముసలి గడ్డం, పండుటాకులో అయిపోయాడు ఆయన. గడ్డం కూడా బాగా తెల్లబడిపోయి వెండి అయిపోయింది, నరసిపోయింది, తల కూడా నెరిసిపోయింది, శరీరం వడిలిపోయింది, చర్మం వేళ్లాడిపోతోంది, కళ్ళు కనపడవు, చెవులు వినపడవు, పళ్ళు గొణుక్కుంటున్నట్టు అయిపోయాయి, కదలలేని దుస్థితిలోకి వచ్చాడు పాపం. అంత ముసలాడు ఆయన. అతి కష్టమైన ధ్రువుణ్ణి దగ్గరికి పిలిచి, నాయన నువ్విలారా, నువ్వెవరువో నాకు తెలుసు అన్నాడు. అప్పటికింకా ధ్రువుడు తపస్సుకు వెడుతున్నాడు. నారదుడు మంత్రోపదేశం చేశాడు, ఆ మంత్రం అనుష్ఠానం చేసుకుంటూ మధువనంలో యమునా తీరంలో ఇంకా తపస్సు చెయ్యాలి. అటువంటి వాడిని గుర్తించి ఈ ఋషి పిలవగానే, ఈయనెవరో సామాన్యుడు కాదని దగ్గరికి వెళ్ళి, మహాత్మా మీరు పెద్దలు నమస్కరిస్తున్నానడగానే, నా పెద్దరికానికి ఏముంది నాయన, వయస్సు ఒకటే నాకు వచ్చింది, నేను దురదృష్ట జాతకుణ్ణి అన్నాడు. ఏమిటి మీ దురదృష్టం అన్నాడు ధ్రువుడు. నేను 1000 సంవత్సరములుగా ఈ చెట్టు కింద కూర్చుని ఓం నమో నారాయణాయ అనే అష్టాక్షరీ మంత్ర జపం చేస్తూ తపస్సు చేస్తున్నాను. ఈ 1000 ఏళ్లుగా శ్రీ మహావిష్ణువు నా దగ్గరికి రాలేదు, దర్శనమివ్వలేదు, ఆయన పాద ధూళి కూడా చూడలేకపోయాను, మహాత్ముల దర్శనం కూడా అవ్వలేదు కనీసం నాకు. కానీ నీకో నారద దర్శనం ఇంట్లోంచి బయలుదేరగానే అయ్యింది, మహాత్ములైన ఋషులను చూడగలిగావు, నీకు శీఘ్రకాలంలో హరిదర్శనం అవుతుందని, హరికటాక్షం నీకు లభిస్తుందని నాకు అర్థమయ్యింది, అందుకే నిన్ను దగ్గరికి పిలిచాను. నీకు విష్ణు దర్శనం అయ్యాక నా గురించి కూడా ఆయన్ని అడుగు. ఓ ముసలాయన పాపం చెట్టు కింద కూర్చొని తపస్సు చేస్తున్నాడు, అతడికి ఎప్పుడు ముక్తి వస్తుంది అని విష్ణువుని అడిగి తెలుసుకో, ఆయన ఏం చెబితే అది నాకు చెప్పన్నట్ట. అలాగేనండి అన్నాడు ధ్రువుడు. హరిదర్శనం అయిపోయిందిగా, తనకి ముక్తి విషయం ఎలా ఉన్నా ఇది మాత్రం దృష్టిలో పెట్టుకున్నాడు ఈ ముసలాయన గురించి ఆయన. అందుకని శ్రీహరిని, స్వామి దారిలో నాకు వృద్ధుడు కనపడ్డాడు, ఆ వృద్ధుడికి ఎప్పుడు ముక్తి వస్తుందని అడిగితే అతని గురించి అడగద్దన్నట్ట విష్ణువు. ఆయన గురించే కావాలి, నాకంటే ముందు ఆయన గురించే అడగాలి నేను, ఎందుకంటే పాప ఆ వెర్రాయన నన్ను నమ్ముకున్నాడు. ఆ పెద్ద ఆయన గురించి చెప్పమనగా, అయితే చెబుతున్నాను వీరు, నువ్వు అడిగావు గనక అతడికి ఎప్పట్లో ముక్తి లేదు, ఎప్పటికి ముక్తి వస్తుందో చెబితే నువ్వు ఆశ్చర్యపోతావు. ఆయన మర్రి చెట్టు కింద కూర్చున్నాడు, ఆ మర్రి చెట్టు ఆకులన్నీ ఫాల్గుణ మాసంలో శిశిర ఋతువులో రాలిపోతాయి, ఆ రాలిపోయిన ఆకులెన్నో లెక్కెట్టమను. ఆ తర్వాత మళ్ళీ వసంత ఋతువులో చైత్ర వైశాఖ మాసాల్లో కొత్త ఆకులు వస్తాయి, చిగుర్లు, ఈ కొత్త ఆకులెన్నో లెక్కెట్టమను. ఆ రాలిన ఆకులు, ఈ కొత్తగా వచ్చిన ఆకులు మొత్తం ఎన్నో లెక్క పెట్టమను. అన్ని జన్మలకు మోక్షం వస్తుంది, అన్ని జన్మల తర్వాత ఈలోపు ముక్తి లేదన్నట్ట. ఒకసారి ఆలోచించండి, ధ్రువుడికి మతే పోయింది, ఆయనేమో తనకి ముక్తి అడగలేకపోయాడు. సరే అది పక్కన పెడితే ఇప్పుడు ఈ ముసలాయనకేమో ముక్తి ఏమో ఎప్పటికో వస్తుంది. ఒక జన్మ అంటేనే కష్టమని హడిలిపోతూ ఉంటే మనం ఈ మాయదారి మానవ జన్మలో పుట్టిన దగ్గర నుంచి ముసలివాడయ్యి చచ్చేదాకా ఎన్ని కష్టాలు, ఎన్ని బాధలు, జన్మ దుఃఖం, జరా దుఃఖం, జాయా దుఃఖం, పునఃపునః సంసార సాగరం దుఃఖం. తస్మాత్ జాగ్రత్త జాగ్రత్త అని పెద్దలు చెబుతూ ఉంటే ఆయన చెప్పిన ప్రకారం కనీసం 2-3 లక్షల జన్మలకు కానీ ఆయనకి ముక్తిరాదే. ఈ విషయం ఆ వృద్ధుడికి ఎలా చెప్పను అనుకుంటూ రిటర్న్ జర్నీలో ఆ వృద్ధుడు ఉన్న చెట్టు దగ్గరకు వచ్చాడు. వృద్ధుడు ఈయన కనిపెట్టేశాడండోయ్, రాబోయి అన్నాడు. దగ్గరకు వచ్చాక పాపం ధ్రువుడు ఈ విష్ణువు చెప్పిన మాట చెప్పలేక తల వంచుకున్నట్ట. నాయన, శ్రీహరి ఏమి చెప్పాడో దానిని సూటిగా స్పష్టంగా చెప్పే నేనే అనుకోను, ఎందుకంటే హరికటాక్షం కంటే గొప్ప కటాక్షమే ఉంది, ఆయన ఏం చెప్పినా అది నాకు భాగ్యమే అన్నట్ట. అప్పుడు ఆయన జరిగింది చెప్పి రాలి నౌకులు లెక్క పెడదామండి అని లెక్క పెడితే అవి 100,000, 150,000 ఉన్నాయట. కొత్త ఆకులు కూడా ఇంచుమించుగా 150,000 పుడతాయి. అంటే నీకు 3 లక్షల జన్మలకు కానీ ముక్తి రాదు, ఇది నీకు చెప్పలేక నేను బాధపడుతున్నాను అన్నట్ట. వెంటనే ముసలాయన అప్పటిదాకా సరిగ్గా కూర్చోవడానికి కూడా బాధపడుతున్నాయన లేచి అహహా ఓహోహో అని నృత్యం చేయడం మొదలెట్టాడు. ఎప్పటిదాకా ఓపిక లేకుండా కదలలేకపోతున్నానని కూర్చున్నవాడు నృత్యం చేస్తున్నావు, ఈ మాట వినగానే పిచ్చెక్కిపోయిందా ఏమిటి, ఈ 3 లక్షలకు కానీ ముక్తి రాదని విషయం తెలియగానే ఒకవేళ వెర్రి వచ్చిందేమో అన్నట్ట. నాకు వెర్రి రాలేదు, వెర్రి ఆనందం వచ్చింది అన్నాడు ఆయన. ఎందువల్ల, శ్రీహరి వాక్కు వృధా పోదు, మహావిష్ణువు అన్నాడంటే అది సత్యం. కనీసం 3 లక్షల జన్మల తర్వాతైనా నాకు ముక్తి గ్యారంటీగా వస్తుంది. ఇక్కడ కూర్చున్న వాళ్ళందరికీ ముక్తి ఎప్పుడు వస్తుందో ఎవరికి తెలియదు, వాళ్ళకి గ్యారంటీ కార్డు లేదు, నాకు గ్యారంటీ కార్డు ఉంది అన్నట్టు ఆయన. అది జ్ఞానులకున్న గొప్పతనం, ఏ జన్మైనా ఎత్తచ్చు కాక, కానీ మొత్తం మీద అన్ని జన్మల తర్వాతైనా ముక్తి వస్తుంది కదా. ఇప్పుడు మనం అందరం ఇక్కడ కూర్చుని ఉన్నాం, ఎప్పుడు ముక్తి వస్తుందో మనకి తెలియదు. ఎందుకంటే ఈరోజు పురాణానికి వస్తే రేపు రాం, గురువారం వస్తే శుక్రవారం రాం, ఆ రోజు పలహారం చేసుకోవాలి కనుక. రాత్రి 8 పలహారం 6 దగ్గర నుంచి మొదలెట్టాలి. దెబ్బ రొట్లు, ఇడ్లీలు, పూరీలు, కూరలు, చట్నీలు ఎన్ని చేసుకోవాలి. మరి శనివారం వచ్చిందంటే ఇంక చెప్పేక్కర్లా. శనివారం అండి మాకు, శనివారం అంటే టిఫిన్ చేసుకోవడానికిట, శనివారం అంటే ఆ పూట హాయిగా భగవద్ధ్యానం చేయమని. అంతేగాని సాయంత్రం 5 దగ్గర నుంచి ఇంతంత మూకుళ్ళో రొట్లు వేసుకోవడానికి, కర్రీ పాయింట్ల దగ్గర నుంచి కర్రీ తెచ్చుకోవడానికి, తిండి కోసం వర్రి అవ్వడానికి కాదు. కలియుగంలో ఉపవాసం అంటే రాబోయే తిండి కోసం అనమాట. ఓ దరిద్రపు విధానం ఉందిలేండి, పగలంతా వాడు ఉపవాసం ఉన్నాడా, పారణం పశు మారణం. వాడి పారణం అంటే ఎన్నో పశువులు చచ్చిపోవడం, గొర్రెలు గిర్రెలు అన్నీ నాశనం అయిపోవడం అనమాట. ఇదే, అది ఉపవాసం కాదు, అది భయంకరమైన హింస. అలాంటి హింసతో కూడినటువంటి కార్యక్రమాల వల్ల సాధించేది ఏముంది మనకి, అది ఉట్టి పాపం, అది రాక్షస విధానం, క్రూర విధానం, అది మనకెందుకు. కాబట్టి ఏదన్నా ఒక వారం వ్రతం పెట్టుకున్నామంటే ఆ వ్రతం యొక్క ఉద్దేశం ఇంకా ఎక్కువగా భగవద్ధ్యానం చేయటం, ఇంటికి వెళ్ళాక ఏదో అల్పంగా ఇంత ఆహారం తినడం, పాలో పండు తినద్దని అలా, దానికోసం రోజంతా వ్యర్థం చేయమని కాదు అక్కడ. అటువంటి వాటిల్లో పడిన మానవులు రోజు పురాణాలు వినలేరు, ధ్యానం చెయ్యలేరు, జపాలు చెయ్యలేరు. ఇటువంటి వాళ్ళకి ముక్తి ఎప్పుడు వస్తుందో ఎవడూ చెప్పలేడు. వాడికి ఆ పరమాత్మునికి తప్ప మరొకటి ఎవడికి తెలియదు. కాబట్టి వీరితో పోలిస్తే నేనే అదృష్టవంతుడు అన్నాడండి ఆయన వృద్ధుడు. అది జ్ఞానం అంటే అని భావించేట ధ్రువుడు. ఈలోపు ధ్రువుడు వస్తున్న వార్త ఒక గూఢచారి మహారాజు గారికి చెప్పాడు. వెంటనే మహారాజు గారు ఆనందంతో ఒక రథం సిద్ధం చేసుకుని, ఏనుగుల్ని సిద్ధం చేయించి, పరివారాన్ని వెంట పెట్టుకుని, మహాస్వాగత సత్కారాలన్నీ తీసుకుని ధ్రువుడికి ఎదురొచ్చాడు. ధ్రువుడు ఎదురుగుండా కనపడిన తండ్రికి తల్లికి నమస్కరించాడు. ఇక్కడ గొప్ప విషయం ఏమిటంటే ఉత్తానపాదుడితో పాటు ఆయన పెద్ద భార్య సునీత ఎలాగో వచ్చింది, ఈ రెండో భార్య సురుచి ఉత్తముడి తల్లి ఆవిడ ముందు వచ్చింది. తల్లి తన కన్న తల్లికి నమస్కారం చేయటం పెద్ద గొప్ప విషయం కాదు, కానీ సురుచికి సాష్టాంగ నమస్కారం చేశాడు ధ్రువుడు. ముందు తల్లికి నమస్కరించాక, సురుచికి నమస్కరించాక అప్పుడు తండ్రికి నమస్కరించాడు. పాపం సిగ్గుపడింది సురుచి. చిన్నపిల్లవాడివి అని కూడా చూడకుండా కఠోరంగా పలకకూడని మాటలు పలికాను, ఆ దురుక్తులు క్షమించిన ఆయన అంటే, అమ్మా నువ్వు నాకు చేసిన ఉపకారం అంతా ఎంత కాదు, మహాత్ములైన గురువులు శిష్యుల్ని పొగడరు, శిష్యుల్లో ఉన్న లోపాలు ఎత్తి చూపించి నువ్వు ఇలా చేస్తున్నావు అలా చేస్తున్నావు బాగుగుడు అంటారట. అంతేగాని ఆహా మా శిష్యుడు ఉత్తముడు ఉత్తముడు అని 10 సార్లు పొగిడితే నేను నిజంగా ఉత్తముడు అనుకుంటాడు వాడు. అప్పుడు వాడు సాధకుడు కాడు. ఏ జీవికైనా కొన్ని కొన్ని సమయాలు చాలా ఉపయోగపడతాయి. నువ్వే ఆనాడు నన్ను అంత కఠోరంగా దెప్పి ఉండకపోతే ఇవాళ అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడు చరాచరాఖిల జగత్తునకు మూలకారకుడైన వాసుదేవుణ్ణి అనంతుణ్ణి పురుషోత్తముణ్ణి నేను చూచి ఉండేవాణ్ణి కాను. నాకు హరిదర్శనం నీ వల్ల అయ్యింది, నువ్వే మాతవి, నీవే నాకు గురువువి అని ఆవిడకు నమస్కరించాడు. అన్నిటిల్లో లోపాలు వెతుకుతారు కొందరు, పాపాలు వెతుకుతారు కొందరు, లోపాల్లో కూడా ఉత్తమ గుణాన్ని వెతుకుతారు మహాత్ములు. దానికి ఉదాహరణ ఇదిగో ఈ ధ్రువుడు అన్నమాట. నిజంగా సురుచి వల్ల నేను హరిదర్శనం చేసుకున్నాను అనుకున్నాడు ఆయన. ఎంత మంచి విషయం అండి అది. ఒక్కొక్కప్పుడు మనకు ఇతరులు చేసిన అపకారం మనకు ఎంతో ఉపయోగపడుతుంది. కాలేజీలో నాకు జరిగిన ద్రోహమే నన్ను కాలేజీ నుంచి బయటకు వచ్చేలా చేసి చక్కగా ఉపన్యాసకుడిగా సుఖంగా జీవితాన్ని పవిత్రంగా గడపడానికి భగవత్ కథలు చెప్పడానికి మూలకారకుండా చేసింది. నన్ను తీసుకెళ్ళి తపస్సు చేసుకోమన్నది. అది ఏదో ఉద్యోగంలో పడున్నాను అనుకోండి, ఆ ఉద్యోగంలో ఏదో వస్తుంది, డబ్బులు వస్తాయి, జీవితం గడుస్తుంది, కానీ పవిత్రత అనుకున్నంత పవిత్రత ఉండదు. అందువల్ల అన్నీ మన మంచికే అన్నారు. ధ్రువుడి ప్రభావం విని ఉత్తానపాదుడు చాలా సంతోషించాడు. ఇలా కొంతకాలం గడిచింది. ఒకరోజున ఉత్తానపాదుడు, నాయన ఇక నేను వయోవృద్ధుని అయిపోతున్నాను, ఈ సంసారం మీద నాకు వ్యామోహం నశించింది, ఎల్లకాలం అనుభవించిన ఈ భోగాల్లో ఏమున్నది గనక నేను అరణ్యానికి వెళ్ళి తపస్సు చేసుకుని మోక్ష మార్గం పొందుతాను, నువ్వు రాజ్యపాలన చెయ్యి అని కుమారుడికి పట్టాభిషేకం చేసి ఆత్మస్వరూప ధ్యానంతో అడుగుకెళ్ళాట. ఆత్మస్వరూప ధ్యానం అంటే హృదయంలో ఉన్న పరమాత్ముణ్ణి కళ్ళతో దర్శనం చేయటం, కంటితో దర్శనం చేస్తున్న పరమాత్మని హృదయంలో మళ్ళీ శాశ్వతంగా నిక్షిప్తం చేసుకోవటం. ఇది చాలా కష్టం. గుళ్ళోకి వెళ్ళగానే దేవుణ్ణి చూసి కళ్ళు ముయ్యాలట క్షణకాలం. ఆ ఎదురుగుండా ఉన్న విగ్రహం తన హృదయంలో గోచరించాలి, లేకపోతే వాడు ఆత్మధ్యానం పొందినవాడు కాడు అన్నారు. ఎదురుగుండా ఉన్న పరమాత్మ రూపం కళ్ళు మూసుకున్న వెంటనే హృదయంలో స్పష్టంగా కనపడాలి. కానీ ఎంతమంది కనపడుతుందండి? ఎన్నోసార్లు శారదా పరమేశ్వరి దగ్గరికి వెళ్ళాం, ఆ రూపం ఎదురుగుండా కళ్ళతో చూసినంతసేపు బాగానే ఉంటుంది, కళ్ళు మూసుకుంటే అదే రూపం యథాతథంగా హృదయంలో కనపడటం చాలా కష్టమట. ఇప్పటికీ ఇంటికి వెళ్ళాక ఆ రూపం ఎలా ఉంది అంటే ఊహించలేడు అవడు. రోజు చూస్తున్న రూపమే గుర్తుండదు, ఇంక నిజంగా పరమాత్మ రూపమే గుర్తుంటుంది. కానీ ఉత్తానపాదుడికి అలా కాదు. కళ్ళు తెరచినా కళ్ళు మూసినా తన హృదయంలో ఉన్న పరమాత్ముడు బయట లోపల కూడా కనపడేవాట. అంతర్బహిష్యతత్సర్వం వ్యాప్య నారాయణ స్థిత అనే జ్ఞానం పొందాడు. లోపల బయట అంతటా వ్యాపించిన నారాయణుడు ఉన్నాడు అని ఆయన్ని గ్రహించగలిగాడు, చూడగలిగాడు. చివరికి వైకుంఠానికి వెళ్ళిపోయాడు. ధ్రువుడు సింసుమారుడు అని ఒక ప్రజాపతి ఉన్నాడు. ఆయన సింసుమార చక్రంగా కూడా మారాడు. తర్వాత ఆకాశంలో చాలా చక్రాలు ఉన్నాయి, సింసుమార చక్రం అని ఒకటి ఉంటుంది. ఆ చక్రం ఈ సింసుమారుడి వల్లే ఏర్పడింది. ఆయన కూతుర్ని భ్రమి అని పేరు కలిగిన వాడిని పెళ్లి చేసుకున్నట్ట. ఈ సింసుమారుడి కూతురికి భ్రమి అని పేరు ఎందుకు వచ్చిందంటే ఆవిడ మనస్సు ఎప్పుడు భగవంతుడి చుట్టూ భ్రమించేదిట, ఆయన చుట్టూ తిరిగేదిట. ఆవిడకి ఇక ఏ భోగాల మీద వ్యామోహం లేదు. సర్వకాల సర్వావస్థల్లో హరిస్వరూపాన్ని చూచేది, సర్వకాల సర్వావస్థల్లో హరినే తలుచుకునేది, హరి గురించే ఆలోచించేది, తింటున్న పదార్థాల్లో హరి కనపడేవాడు, ఏదన్నా పని చేస్తే ఆ పనిలో పరమాత్మే కనపడేవాడు, నిద్రపోతూ ఉంటే కూడా పరమాత్మ కనపడేవాడు. ఇలా హరి చుట్టూ భ్రమించింది కనుక ఆవిడికి భ్రమీ అని పేరు పెట్టారు. మెలకుగా ఉన్నప్పుడు భక్తులు భగవంతుడి చుట్టూ తిరగగలుగుతారట, కానీ నిద్రపోతున్నప్పుడు వారి వారి పూర్వజన్మ సంస్కారాలు బయటకు వస్తాయి. నిద్దట్లో కూడా ఆవిడికి పరమాత్మయే దర్శనమిచ్చేవాడు అంటే ఎంత అద్భుతమైన సాధన చేసి ఉంటుందండి. కొద్దిమంది ఉంటారు అలాంటి సాధకులు. వాళ్ళు కళ్ళు మూసినా కళ్ళు తెరచినా భగవంతుడు తప్ప ఎవ్వరూ కనపడరు. అలాంటి వాళ్ళల్లో జనక మహారాజు గారు ఒకడు. జనకుడికి ఎక్కడికి వెళ్ళినా ఏం చేస్తున్నా ఆఖరికి దొంగలో కూడా పరమాత్మే కనపడేవాట. అందుకే అటువంటి వాళ్ళని రాజు ఋషులు అంటారు. దేహభ్రాంతి లేదు గనక విదేహుడు అన్నారు ఆయన్ని. భ్రమికి ధ్రువుడికి కల్పుడు వత్సరుడు అని ఇద్దరు కుమారులు పుట్టారు. ఆ తర్వాత ధ్రువుడు ఇలా అని మరొక ఆవిడ్ని కూడా భార్యగా స్వీకరించాడు. ఈ ఇల వాయువు యొక్క పుత్రిక. ఇల వల్ల ఉత్కళుడు అనే ఒక కొడుకు పుట్టాడు. ఉత్కళ అనే ఒక కుమార్తె పుట్టింది. ఈ ఉత్కళయే ఉత్కళ దేశాన్ని, ఒరిస్సా దేశాన్ని స్థాపించింది. ధ్రువుడి తర్వాత ఈ ఉత్కళుడు రాజయ్యాడు. ఎందుకంటే ఉత్కళుడు ధ్రువుడిలాగే పరమభక్తుడు, పరాక్రమవంతుడు. ఇలా ఉండగా కొంతకాలానికి ఇతని తమ్ముడు ఉత్తముడు, అంటే సురుచి యొక్క కుమారుడు, అతడేగా తొడ మీద కూర్చుంటే ఇంత గందరగోళం జరిగింది. ఆ ఉత్తముడికి ఇంకా పెళ్ళవలేదు, కానీ పెళ్ళవకుండానే వేట అనే ఒక వ్యసనం అబ్బిందిట. వేటాడుతూ వేటాడుతూ హిమాలయ పర్వతానికి వెళ్ళాడు. సప్తవ్యసనాలలో వేట ఒకటి. వెలది జోదంబు పానంబు వేట పలుకు ప్రల్లదనము అర్ధదోషణము దండపారుష్యం, వీటిని సప్తవ్యసనాలు అంటారు. అందులో వేశ్యాలోలత్వం, అది మహాభయంకరమైనది. రెండోది ద్యోతం, అది ఏ రకంగా ఆడినా మొత్తం మీద ఈ ద్యోతం చాలా ప్రమాదకరమైనది. తాగుడు, ఇక దానికి కూడా ఉచ్చనీచాలు ఉండవు, అది ఒకసారి మొదలుపెట్టాడో సర్వనాశనం అయిపోతాడు. వేట హింసతో కూడింది కనుక చాలా ప్రమాదమైనది. కొంతమంది ఉపవాసాల పేరుతో పట్ట 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 ఎన్ని గొర్రెల్ని ఎన్ని మేకలు చంపేస్తారండి. ఇది ఒక భయంకరమైన వ్యసనమాట. ఆ రక్తం కళ్ళబడే కొద్దీ వాళ్ళకి ఆనందం పెరిగిపోతుందిట. అటువంటి వాళ్ళు చివరి రోజుల్లో కాళ్ళు చేతులు కోల్పోయి కుళ్ళి చస్తారట. నోట్లోంచి పురుగులు కూడా పడతాయన్నారు. అలాంటి వాళ్ళని చూసే లేదా యాక్సిడెంట్లో పోతారు, లేదా నరకాలకు ఎలాగోపోతారు. ఇక్కడే అనుభవిస్తారు, ఎక్కడో తచ్చాక కాదు, చేసిన పాపాలు ఇక్కడే అనుభవిస్తారు. అందువల్ల వేట మహాభయంకరమైనది, అనవసరంగా జీవహింస చేయటం అవుతుంది. పలుకు ప్రల్లదనము అంటే నోటికొచ్చినట్టుగా ఇతరులను ఎప్పుడూ తిట్టడమే. ఒక్కనాడు జీవితంలో ఎవరిని పొగడరు, అందరినీ తిట్టడమే వాళ్ళ పని. కఠినంగా పలుకుతారట, ఆ అంటే కోపం, ఊ అంటే కోపం అన్నమాట. అలాంటి నోటికొచ్చినట్టు వాగేటటువంటి వాగుడు, అది కూడా వ్యసనం అన్నారు. మనం చూస్తున్నాగా కొంతమంది ఉంటారు పురాణంలో ఆవుల్ని తిట్టిన వాళ్ళు ఉన్నారండి. ఆవు పశువు, దానికి ఎందుకు ప్రదక్షిణ చేయాలంటాడు ఒకడు, అదో గడ్డిపరక లక్షణం. ఎందుకు ఈ ప్రదక్షిణలు అంటాడు ఒకడు, యజ్ఞాలు ఎందుకంటాడు, అసలు అభిషేకాలు వద్దంటాడు ఒకడు. ఇవన్నీ సప్తవ్యసనాలలో ఒకటైన పలుకు ప్రల్లదనంలోకి వస్తుందన్నమాట, నోటికి వచ్చినట్టు వాగడంలోకి వస్తుంది. ఆ తర్వాతది అర్ధదోషణం, డబ్బుని ఎలా ఖర్చు పెట్టాలో తెలియదు కొందరికి. అయితే పిచ్చి పనులు ఖర్చు పెడతారు, లేదా పిసిరి కొట్టుతనంతో దాచేస్తారు. ఈ రెండూ తప్పే. అసలు ఖర్చు పెట్టకుండా లోభంతో డబ్బు దాచడము నాశనమే, లేదా ఖర్చు పెట్టకూడని వాటి ఖర్చు పెట్టినా అది పాపమే, దానికి అర్ధదోషణం అని పేరు అన్నమాట. కొంతమంది చూశారు కదా మీరు, ఉట్టిని అనవసరంగా బట్టల మీద ఖర్చు పెడతారు. రోజు బట్టలు కొంటూనే ఉంటారు, లేదా నగలు కొంటూనే ఉంటారు, లేదా ఓ తిండి కొంటూనే ఉంటారు. ఇలా వ్యసనాలకి వాటికి ఖర్చు పెడతారు. మరికొందరు ఉన్నారు ఒక్క రూపాయి బయటికి తీయడు వాడి బతుక్కి, ఎంత కోట్లు ఉంటాయో చచ్చి చెడు 10 రూపాయలు బయటికి తీస్తే గొప్ప అన్నమాట. ఈ పిసిని కొట్టుతనం, ఇవన్నీ కలిపి అర్ధదోషణము, ధనమును సక్రమముగా వినియోగించకపోవుట అనే ఒక వ్యసనం అట. ఇది పెద్ద వ్యసనం ఉన్నారండి సప్త వ్యసనాల్లో. ఆరోది అర్ధదోషణం అన్నమాట. దానం భోగంచ నాశంచ, ధనానికి 3 లక్షణాలు ఉన్నాయి. అయితే దానం చేస్తే తరగని పుణ్యం వస్తుంది, రాబోయే జన్మల్లో ఉపయోగపడుతుంది, లేదా ఉత్తమ జన్మ రావడానికి ఉపయోగపడుతుంది. ఇది కాకపోతే ముక్తికి ఉపయోగపడుతుంది. దానం ఉత్తమమైనది. దానం చేయకపోతే కనీసం ఏం చేయాలి, భోగం నువ్వు అనుభవించు, నువ్వైనా మంచి కారుల్లో తిరుగు, బిల్డింగుల్లో తిరుగు, భోజనాలు చేయి. ఈ దానము భోగము కాకపోతే మూడవది నాశనం. బ్యాంకుల్లో దాచి దాచి భూములు కొని కొని ఢామ్మని దస్తావు, అప్పుడు ఇది ఎవడో పట్టుకుపోతాడు. అది ఎవడు గడుపులో తెలియదు, చివరికి అది నాశనమే, ఎందుకు కూడా రాదు. ఇంకో రహస్యం తెలిసిన, ఈ నాశనమైపోయిన డబ్బు ఎవడికి దానం చేయక తాను అనుభవించు కట్టే పెట్టిన డబ్బు కోసం వీడు మళ్ళీ కుక్క జన్మ పాము జన్మ ఎత్తుతాడు. అందుకే నిధుల దగ్గర పాములు ఉంటాయి, నిధుల దగ్గర డబ్బుల దగ్గర కొంతమంది కుక్క కాపలా కాస్తారు. నేను చాలా కాలం క్రితం 1987లో ఒక 2 నెలలు గుంటూరులో ఉన్నాను. రైల్పేట నుంచి రోజు విజయవాడ వెళ్ళి హిందీ పండిట్ ట్రైనింగ్కి వెళ్ళేవాడిని చిన్న కుర్రగాడిని అప్పుడు కాస్త. నేను చూస్తూ ఉండగా రైల్వే స్టేషన్లో ఒక కుక్క వచ్చింది, దాని నోట్లో 100 కట్టలు ఉన్నాయి. అది ఓ ముష్టాడి దగ్గర వదిలేసి వెళ్ళిపోయింది. వాడు టక్కన కట్టలు తీసి జోలులో వేసుకుని పారిపోయాడు. నిమిషాల్లో జరిగింది ఇది. ఈ కుక్క ఎవరన్నమాట, డబ్బు పోగు చేసి ఎవరికి ఇవ్వక నాశనం చేసిపోయిందనమాట. ఆ భ్రాంతి వదలక ఆ డబ్బును ఎవడికోడికి అంటగట్టాలి. ఈ ముష్టాడి దగ్గర ఎప్పుడో పూర్వజన్మలో ఏదో ద్రోహం చేసింది వాడు డబ్బు కొట్టేసి ఉంటుంది. ఈ కుక్క జన్మ ఎత్తినటువంటి వాడు ఆ ముష్టివాడి సొమ్ము అపహరించి ఉంటాడు. అందుకే ఇప్పుడు మళ్ళీ కుక్క జన్మ ఎత్తి ఈ కట్టలు పట్టుకొచ్చి వాడి బొట్టలో వేసి కుక్క వెళ్ళిపోయింది, ముష్టివాడు వెళ్ళిపోయాడు. మర్నాడు ఆ కుక్క మేమందరం చూస్తూ ఉండగా సింహాద్రి ఎక్స్ప్రెస్ కింద పడి చచ్చిపోయింది. అంటే రుణం తీరిపోయింది, చచ్చిపోయింది అన్నమాట. ఈ రుణం కోసం వెళ్ళి పుడతారు చచ్చినట్టు. కాబట్టి డబ్బుని ఇతరుల దగ్గర మోసం చేసి దాచినా, ఎవరికీ దానం చేయకపోయినా, చివరికి మళ్ళీ కుక్కో నక్కో బల్లో పిల్లో బల్లో నల్లో ఏదో అయిపోతాడు చివరికి, తప్పదు. అందువల్ల దానం చేయటం చాలా లాభం. ఈ అర్థం దోషణం చేయకూడదు, లోభత్వంతో దాచకూడదు, లేదా వ్యర్థంగా ఖర్చు పెట్టకూడదు. ఎలా ఖర్చు పెట్టాలో తెలుసుకోవాలి. ఈ ఏడు సప్త వ్యసనములు అన్నమాట. వెలది, జోదము, పానము, వేట, పలుకు ప్రల్లదనము, దండ పారుష్యము, అర్ధదోషణం. ఆఖరిది దండ దోషణం. ఇప్పటివరకు ఆరు చెప్పాను, ఏడోది దండ దోషణం. దండ పారుష్యం అనగా ఎవరికి ఎంత శిక్ష వెయ్యాలో అంతే శిక్ష వెయ్యాలట. మిగతా వాటన్నిటికంటే చిట్ట చివరి ఎందుకు పెట్టారంటే దండపారుష్యాన్ని. పాపం ఆకలి వేసి ఒక అరటిపండు దొంగతనం చేసిన వాడికేమో రెండేళ్ళు మూడేళ్ళు జైలు శిక్ష వేయటం, కోట్లు కోట్లు కొల్లగొట్టిన వాళ్ళేమో జైల్లోంచి బెయిల్ మీద బయటకు వచ్చేస్తారు. పాపాత్మునికి శిక్ష ఉండటం లేదు, అనవసరంగా ఎక్కువ శిక్ష పడుతోంది. వెయ్యకూడని వాడికి ఎక్కువ శిక్ష వేసినా, శిక్ష వెయ్యవలసిన వాడికి వెయ్యకుండా డబ్బు పుచ్చుకుని మోసం చేసినా, అటువంటి వాళ్ళు దండ పారుష్యము అనే ఒక పాపం చేసిన వాళ్ళు అవుతారట. పాపమునకు తగినటువంటి శిక్ష ఏ వెయ్యాలి, అలా వెయ్యకపోవటం మహాభయంకరమైన వ్యసనం అన్నారు. మీకు మన పురాణాల్లో గొప్ప గొప్ప కథలు లేవు. పూర్వం ఒక మహారాజు గారు అడవిలో వేటకెళ్ళాడు. ఆయన కూడా మంత్రులు భటులు ఉన్నారు. ఇంతలో ఎక్కడి నుంచి ఒక రాయి వచ్చి రాజుగారి నుదుటికి పట్మను కొట్టుకుందిట. రాజుగారి నుదురు పగిలి నెత్తురు వచ్చింది. దాంతో భటులు పళ్ళు పటపట కొరికి రాజుగారి నుదుటిని రాతితో పగలగొట్టిన వాళ్ళెవరో వాళ్ళకు ఉరిశిక్ష విధించాలని పలికి అటు ఇటు ఆ రాయి విసిన వాడి కోసం వెతికారు. అక్కడ ఒక ముసలావిడ ఉంది, ఆ ముసలావిడిని పట్టుకొచ్చారు. రాజుగారు తెల్లబోయి, నా మీదకి రాయి విసిరింది ఈవిడ అంటే అవునండి, ఆవిడే ఒప్పుకుందండి అన్నారు భట్టులు. ఇప్పుడు రాజుగారు ఆ ముసలావిడికేసి తిరిగి, అమ్మా వృద్ధురాలా, నన్నెందుకు రాతితో కొట్టావంటే, నేను మిమ్మల్ని కొట్టలేదు మహాప్రభు, నాకు మూడు రోజుల నుంచి తిండి లేక మలమల మాడిపోతున్నాను. ఈ పక్కన ఒక మామిడి చెట్టు ఉంది అడవిలో ఉన్న మామిడి చెట్టుకి బాగా పళ్ళు కాశాయి, ఆ పళ్ళు చెట్టెక్కి కోసుకోలేను, నా కాళ్ళు పనిచేయడం లేదు, అందుకని రాతితో పండును కొట్టాను. ఆ రాళ్ల దెబ్బలకు పళ్ళు రాలతాయి, ఆ రాలినటువంటి పళ్ళు తీసుకెళ్లి తిని బతుకుతున్నాను, కాలక్షేపం చేస్తున్నాను, నాకు నాన్న వాళ్ళు లేరు, తిండి లేక చచ్చిపోతూ కేవలం పళ్ళ కోసం రాళ్ళు విసిరానందిట. రాజుగారిని ఏ వంకతో అయినా కొట్టావు, నీకు శిక్ష ఇవ్వలసిందే అన్నారు భటులు. ఇంతలో రాజుగారు పక్కపక్కనవి, మీరు ఆగండిరా అని మంత్రి ఈవిడికి 3 సంవత్సరాలకి సరిపడేటటువంటి పప్పులు ఉప్పులు మొదలైనవన్నీ ఇచ్చి పంపించు, 1-3 ఏళ్లకు కావలసినటువంటి పాలు మొదలైన వాటికి కావలసిన ఆవులు పంపించు, 2 పనివాళ్ళను కూడా పంపించు, ఈవిడ కోసం ఒక గుడిసి వేసి పెట్టన్నట్ట. మహాప్రభువుని రాతితో కొడితే 3 ఏళ్లకు కావలసిన సౌకర్యాలు కల్పించటమా అని పిచ్చి భటుల అన్నారు. అప్పుడు రాజు నవ్వి, ఒక చెట్టుకి రాతి దెబ్బ తగిలితే ఆ రాతి దెబ్బ సహించి పండిస్తోంది, నోరు లేని చెట్టే దెబ్బలు తిని పండిస్తోంది, నోరున్న రాజు నేనేం చెయ్యాలన్నట్ట. అలా పలికి వెంటనే ఉన్నాడు తెలుసా, ఈవిడ పళ్ళు రాల్చుకుని బతకవలసిన దుస్థితికి కారకుడెవడు, మహారాజు. నా పరిపాలనలో ఆవిడికి సక్రమమైన న్యాయం జరగలేదు, తిండి లేదు, పేదరికంతో బాధపడుతోంది, అందుకే ఆవిడ ఈ ముసలితనంలో చెట్ల మీదకి రాళ్ళు విసిరి పళ్ళు రాల్చుకుని బతుకుతోంది. ఓ విధంగా చెప్పాలంటే, నా పళ్ళు రాలిస్తే నాకు బుద్ధి వస్తుంది, నా ప్రజలు ఇంత దుర్భర స్థితిలో ఉంటే వీళ్ళని పట్టించుకోక అనవసరంగా కాళ్ళు చెయ్యి ఉన్న వాళ్ళకి 3 ఏసీలు 2 ఏసీలు 5 ఏసీలు 10 ఏసీలు జీతాలు ఇచ్చి వాళ్ళని పోషిస్తున్నారు, పోషించవలసిన వాళ్ళని పోషించట్లేదు, ఈ పాపం చేయకూడదు కాబట్టి ఆవిడకి ఎంత శిక్ష వెయ్యాలి, తిండి పెట్టడమే శిక్ష, లేకపోతే నేను దండపారుష్యం అనేటటువంటి నేరం చేసిన వాడిని అవుతానన్నాడు ఆయన. మహాత్ముల చరిత్రలు ఇలా ఉంటాయి. ఇది పద్మపురాణంలో చెప్పబడిన ఒక గొప్ప అపూర్వ కథ, చూచారా. అదే అజ్ఞానైతే అందరికీ ఒకటే శిక్ష, ఆవిడ రాతితో కొట్టింది జైల్లో వేసేయంటాడు. ఎవరు ఎందుకు ఏ శిక్ష తగినది పొందాలో, లేక ఎవరు ఏ నేరం ఎందుకు చేశారో ఆ నేరమునకు తగిన శిక్షయే వెయ్యాలి. ఒక్కొక్కప్పుడు నేరమునకు ఇటువంటి శిక్షలు వెయ్యాలి. ఇది గ్రహించిన వాడే మహారాజు అవుతాడు. లేకపోతే రాజ్యాంతే నరకం ధ్రువం, రాజ్యం పూర్తయ్యాక చివరికి చచ్చాక నరకానికి కడతాట ప్రభు. ఇప్పటికి ఇవి సప్తదశాలన్నమాట. వెలది, జోదము, పానము, వేట, మాట ప్రల్లదనము, అర్ధదోషణము, దండపారుష్యం, ఇందులో ఏదైనా ప్రమాదమే. అందుకని వీటి జోలికి వెళ్ళొద్దన్నారు. ఉత్తముడికి ఈ వేట అనేటటువంటి వ్యసనం ఎక్కువ. వెళ్ళి అనవసరంగా కుందేళ్లని, జింకల్ని అన్నిటిని చంపేసేవాడు. ఎక్కడో క్రూర మృగాలని సంహరించి తక్కిన జంతువుల్ని కాపాడాలి. అప్పుడప్పుడు క్రూర మృగాలు పెరిగితే ఏ పులో సింహమో ఇటువంటి వాటిని కొట్టి తక్కిన వాటిని రక్షించాలి, ప్రజల్ని కాపాడాలి. అలా కాకుండా అన్నిటిని బాధిపారేశాడు. ఆ పాపం వాడి పాలిటి శత్రువు అయ్యింది, మృత్యు అయ్యింది. ఒకరోజున అలా హిమాలయాల్లో వేటాడుతూ యక్షులున్న పర్వతం దగ్గరికి వెళ్ళాడు. అక్కడ యక్షులతో తగాదా వచ్చింది. నువ్వెంత అంటే నువ్వెంత అనుకున్నారు, యక్షులు ఘోర యుద్ధం చేసి వాడిని చంపి అవతల పారేశారు. ఇది ధ్రువుడికి తెలిసింది. అయ్యో, వాడు నా తమ్ముడు, ఏదో దురదృష్టవశాత్తు వాళ్ళ అమ్మ నన్ను ఏదో అన్నది, కానీ వాడిని నేను ఎంతో ప్రేమగా చూశాను, మా పిన్నిని కూడా ఎంతో ప్రేమగా చూశాను, అటువంటిది నా తమ్ముడిని యక్షులు చంపారా అని పిన్నిని ఓదార్చడం కోసం ముందు వెళ్ళాట. కానీ అప్పటికీ ఆవిడేం చేసింది, అయ్యో నా కొడుకు చచ్చిపోయాడా యక్షుల చేతిలో అని ఇంట్లో ఎవరికీ చెప్పకుండా రథం వేసుకుని అక్కడికి వెళ్ళింది. అక్కడికి వెడుతూ వెడుతూ రథం తిరగబడి ఆవిడ చచ్చిపోయింది. చూసారా, చేసిన పాపం ఇక్కడే అనుభవిస్తారు. కుర్రవాడిని చిన్నప్పుడు తొడ మీద నుంచి కిందకు తోసింది, చివరికి దిక్కుమాలిన చావు చచ్చిపోయిందిట. సురిచి చావు దుర్మరణం, కొడుకు చావు దుర్మరణం. కాబట్టి భగవంతుడు ఎప్పటికప్పుడు బేరీజ్ వేస్తూనే ఉంటాడండోయ్. మనం ఎవరికీ తెలియకుండా ఏదో దోషాలు చేసి అమ్మాయి నన్ను ఎవడో చూడలేదనుకుని ఇంట్లో దాక్కొక్కర్లా. ఇతరులు ఎరుగకున్న ఈశ్వరుడు ఎరుగడా, ఎవరికీ తెలియపోవచ్చు కానీ అందరిలో ఉన్న ఈశ్వరుడికి అన్నీ తెలుసు. ఈ విషయం పూర్తిగా తెలుసుకున్న ధ్రువుడికి ఆగ్రహం కలిగింది. మహాభయంకరమైన ఒక ధనుస్సు పుచ్చుకున్నాడు, రథమెక్కాడు, యక్షపర్వతానికి వెళ్ళాడు, యక్షులతో యుద్ధం చేశాడు. యక్షులు కూడా మహావీరులు, వాళ్ళు సామాన్యులు కాదు, వాళ్ళు యుద్ధం చేశారు. వాళ్ళు ఎన్ని ఆయుధాలు వేసినా అన్ని ఆయుధాలు నరికి 10,000 మందిని చంపి పారవేశాడు ఆయన. హఠాత్తుగా వాళ్ళంతా మహామాయ ప్రయోగించారు, దానికి యక్షమాయ అని పేరు. ఆ యక్షమాయ వల్ల కటికి చీకటి ఏర్పడి ఆ చీకట్లో రకరకాల పులులు, సింహాలు, రాక్షసులు మొదలైన వాళ్ళు పుట్టుకొచ్చి ధ్రువుడి మీద పడ్డారు. ఆయుధాలు వచ్చి మీద పడ్డాయి. అప్పుడు ధ్రువుడు ఆశ్చర్యపోయి, ఇదేంటిది, హఠాత్తుగా నేను కనపడకుండా పోయాను అనుకున్నట్ట. అప్పుడు వెంటనే కొంతమంది ఋషులు వచ్చి, నాయన, నారాయణాస్త్రం ఎక్కుపెట్టు, ఈ యక్షమాయ వల్ల చీకటి ఏర్పడింది, మాయతో విచిత్రమైన ఆయుధాలు, క్రూర మృగాలు వచ్చి నీ మీద పడుతున్నాయి, ఇందులోంచి బయటపడాలంటే ఇప్పుడు హరికటాక్షం ఉండాలి అనగానే వెంటనే ఆయన శ్రీమన్ నారాయణుణ్ణి తలుచుకుని ధనుస్సుకి నారాయణాస్త్రం ఎక్కుపెట్టాడు. ఇంకేముంది, నిశమ్య గదతామేవ ఋషీణాం ధనుషి ధ్రువః సందధే అస్త్రముపస్పృశ్య యన్నారాయణ నిర్మితం. ఋషులు చెప్పిన మాట విని వినగానే ఒక్కసారి నారాయణుణ్ణి తలుచుకొని ధనుస్సునకు నారాయణాస్త్రాన్ని ఎక్కుపెట్టి మంత్రం చదివాడు. నారాయణాస్త్రం ధనుస్సునకు సంధించడంతో, ఎక్కుపెట్టడంతో మొత్తం మాయంతా పటాపంచలైపోయింది. క్రూర మృగాలు మాయమైపోయాయి. ధ్రువుడి మీదకొస్తున్న బాణాలు మొదలైనవన్నీ తుక్కుతుక్కైపోయాయి. క్షణాలలో ఈ నారాయణాస్త్రం నుంచి అనేక బాణాలు బయటకు వచ్చాయి. అవి వెళ్ళి నెమళ్ళు పాముల్ని మింగినట్టుగా యక్షుల యొక్క ఆయుధాలన్నింటినీ నాశనం చేశాయి. యక్షులు 100,000 మంది నశించిపోయారు ఒక క్షణకాలంలో. మహాభయంకర యుద్ధం లేండది. అసలు ఆ పూట ధ్రువుడికి అంత కోపం వస్తుందని ఎవడు అనుకోలేదు. సాత్వికుడు ఆయన క్రూరమైన యుద్ధం చేసి చంపి పారవేశాడు యక్షుల్ని. ఇది చూస్తున్న స్వయంభూమునువు ఎక్కడో బ్రహ్మలోకంలో ఉన్నాడు. ఆ సమయంలో ఆయన పరుగు పరుగును వచ్చాడు. నాయన, మనవడా, ఆగు అన్నట్ట. తాతగారికి భక్తితో నమస్కరించాడు ధ్రువుడు. ఎందుకంటే స్వయంభువ మనువు కొడుకే ఉత్తానపోదుడు, ఉత్తానపోదుడు కొడుకు ధ్రువుడు. అందువల్ల మనువు ఇతడికి తాత, ఇతడు ఆ మనువునికి మనుమడు. రెండు చేతులు జోడించి తాతకు నమస్కరించగానే, నాయన, నువ్వు నిజంగా శ్రీహరి భక్తుడివేనా, హరి సాక్షాత్కారం పొందినవాడివేనా? సర్వప్రాణులు హరిస్వరూపాలే, ప్రాణులందరిలో పరమాత్మ ఉన్నాడు, ఆయన్ని తపస్సు చేసి మెప్పించి వరాలు పొందినవాడివి, క్షణికోద్రేకంతో ఈ యక్షులను చంపుతావా? జ్ఞానులు సావు పుట్టుక పరమాత్మ స్వరూపాలుగా భావిస్తారు, అజ్ఞానులు ఇతరుల మీద నెపం పెడతారు, చంపానని చచ్చానని ఉపకారం చేశానని ఉపకారం పొందానని మూఢుడు భావిస్తాడు. నిజానికి సృష్టిలో ఎవరికెవరు ఉపకారము చేయలేరు, అపకారము చేయలేరు, ఎవరిని చంపలేరు, ఎవరిని సృష్టించలేరు, సమస్తం పరమాత్మ యొక్క అనుగ్రహం. ఆ భగవంతుడు ప్రాకృత గణాలకి అతీతుడై పంచభూతాలను సృష్టించి పంచభూతాల నుంచి ఇలాంటి ప్రాణులు సృష్టించాడు. ఈ ప్రాణులన్నీ పంచభూతములతో ఏర్పడినటువంటివి. భూమి, అగ్ని, జలం, వాయువు, ఆకాశం అనే పంచభూతములతో ఈ మానవ శరీరం నిర్మాణమయ్యింది. ఇందులో నుంచే పంచ తన్మాత్రలు చేరాయి, వాటిల్లోంచే జ్ఞానేంద్రియాలు కర్మేంద్రియాలు ఏర్పడ్డాయి. ఇది తెలిసి నేను సృష్టించాను, నేను పోషించాను, నేను నశింపచేశాను అని ఏ రాజు అనుకోకూడదు. నీ తమ్ముడు తాను చేసుకున్న పాపం వల్ల యక్షులతో తగాదా పడి నశించిపోయాడు, అది అతని కర్మయోగం. అలాగే నీ తల్లి కూడా, నీ పినతల్లి కూడా చేసిన పాపం వల్లే నశించిపోయింది. నువ్వు అది మర్చిపోయి వీళ్ళేదో నాకు అపకారం చేశారనుకున్నావు. హేళనం గిరిశభ్రాతు ధనదస్య త్వయాకృతం యజ్ఞగ్నివాన్ పుణ్యజనాన్ భ్రాతృఘ్న అనిత్యమర్షిత. ఈ యక్షులు నా సోదరుణ్ణి చంపారు అని భావించి నువ్వు వీళ్ళందరినీ చంపడం మొదలుపెట్టావు. ఇలా చేసి నువ్వేం బావుకున్నావు? నిజంగా వాళ్ళు తలుచుకుంటే ఏమైనా చేయగలరా, లేక నీవు తలుచుకుంటే వాళ్ళని ఏమైనా చేయగలవా? శివుడంతటి వాడికి మిత్రుడు కుబేరుడంటే, శంకర మిత్రుడైన కుబేరునికి అపచారం చేసిన వాడు అయ్యావు. కుబేరుడే తలుచుకుంటే శివుడి శూలం పుచ్చుకుని నిమిషంలో నిన్ను భస్మం చేస్తాడు. మారు మాట్లాడకుండా క్షమాభిక్ష కోరుకుని ఇంక యుద్ధం ఆపేయి అనగానే, నిజమే నేను ఎందుకు ఇంత కోపానికి గురయ్యాను? ఎవరైనా వారి వారి కర్మలు అనుభవిస్తారు, ఏదో తెలియని ఒక లోపం దోషం నన్ను పట్టుకున్నది అనుకున్నాడు. ముందు మనువుకి నమస్కరించాడు. తదనంతరం అత్యంత భక్తి శ్రద్ధలతో కుబేరుణ్ణి తలుచుకోగానే కుబేరుడు అక్కడికి వచ్చి, నాయన ఇది నీది కాదు తప్పు, లేక యక్షులది కాదు. ఒకప్పుడు యక్షులు దుర్వాసునికి అపచారం చేశారు, దాంతో దుర్వాసుడికి కోపం వచ్చింది. భవిష్యత్తులో ధ్రువుడి చేతిలో యుద్ధం చేసి చచ్చిపోండి అని శపించాడు. ఆ శాపం వల్లనే ఇంత గందరగోళం జరిగింది. ఇందులో నీ తప్పు లేదు, యక్షుల తప్పు లేదు. సుస్పష్టంగా ఆయన అన్నమాట ఏమిటో తెలుసా? నా భవాన్ అవధీధ్యక్షాన్ నా యక్ష భ్రాతరంతవ కాలయేవ హి భూతానాం ప్రభురప్యయభావయో. నిజానికి యక్షులు నీ తమ్ముడిని చంపలేదు, నువ్వు కూడా యక్షుల్ని చంపలేదు. ఈ సకల జీవులు పుట్టడానికి చావడానికి మూల కారణం కాలం. ఆ కాలమే పరమాత్మ, కాలమే మృత్యువు, కాలమే సమస్తం. కాలప్రభావం వల్ల ఈ దేశం కలిగింది. కాలం వల్ల ఒక్కొక్కప్పుడు మంచి చేస్తాం, చెడ్డ చేస్తాం. కాలం వల్ల గొప్పవాళ్ళం అవుతాం. కాలమే పతనానికి మూల కారణమవుతుంది. అన్నిటికీ కాలమే మూల కారణం. ఒక్కొక్కప్పుడు కలలో అనేక వస్తువులు కనపడతాయి. అజ్ఞాని కలలో కనపడినవి నిజమనుకుంటాడు, కల చెదిరిన తర్వాత అదంతా మిథ్యాని గ్రహిస్తాడు. అలాగే ఈ సృష్టి కూడా కలలో కనపడే వస్తువులు వలె మిథ్యా. ఇలా లేవు అని అర్థం. మిథ్యా అంటే లేదని కాదు, ఇలా లేదు అనగా ఇవాళ మీ ఎదురుగుండా కనపడుతున్న ఒక రూపం ఎప్పుడూ అలా ఉండదు. ఒకప్పుడు ఒక రకంగా ఉంది, ఇప్పుడు ఇలా ఉంది, రేపు ఇంకో రకంగా ఉంటుంది. నేను నా చిన్నప్పటి ఫోటోలు చూసుకుంటే నాకేం అతిపోతుంది, అబ్బా చిన్నప్పుడు ఎంత అందంగా ఉన్నానా, ఇప్పుడు అందంగానే ఉన్నానుకోండి, అయినప్పటికీ ఆ పాత అందం చూసుకుంటే నాకే ఆశ్చర్యం కలుగుతుంది. ఆ లాగులు వేసుకున్న రోజులు, మధ్యలో కాలేజీకి వెళ్ళిన రోజులు, 87లో ఉపన్యాసం చెప్తున్న రోజులు, సత్తెనపల్లిలో 2004లో వామన చరిత్ర చెప్పింది, ఈ మధ్యన ఎవరో యూట్యూబ్లో పెట్టారు పాతది, ఓ అరి బాబా నేనేనా అనిపిస్తోందనమాట. ఫ్లాష్ బ్యాక్, ఒక నేనేంటి, ఎవరైనా అలాగే కనపడతారు. మా హరిగారిని ఒక పాతికేళ్ల క్రితం చూసిన వాళ్ళకి ఎప్పటికీ తేడా లేదు మరి. ఆయన పెళ్లి రోజు ఫోటోలు చూడండి, ఇప్పుడు చూసి హరిగారే మీరేనా అని అడగవలసి వస్తుంది. ఇదే కాల ప్రభావం అంటే. మనందరికీ రూపాల్లో మార్పు వస్తుంది, శరీరాల్లో మార్పు వస్తుంది. ఇవాళ కనపడుతున్నాం కొందరు, కొంతకాలం పోయాక కనబడం. అందువల్ల మిథ్య అంటే ఈ రోజు ఉన్నట్టుగా రోజు ఉండవు నువ్వు, ఇది ఇలాగే ఉండదు, అది మిథ్య. మిథ్య అంటే లేదు అని అర్థం చెబుతున్నారే, అది అసత్యం అంటుంది వేదం. లేదు కాదు, ఉంది కానీ ఇలా ఉండదు, ఎప్పుడూ ఇలా ఉండదు. ఆ కుర్చీ వాళ్ళు ఉంది, రేపొద్దున కోడి విరిగిపోతుంది. మొన్నటిదాకా పరిగెత్తినాయని ఇప్పుడు కర్రలేతే కదలలేడు. మొన్న బాగా తిన్న దంతాలు ఇవాళ అలా ఉండవు. అసలు కొంతకాలానికి ఈ రూపమే ఉండదు. ఇలా క్షణక్షణము మార్పులకి గురై అనేక విధములుగా జీవితం చెలించడానికి మిథ్య అని పేరు. అటువంటి మిథ్యామయమైన జీవితాన్ని గ్రహించి జీవులు సుఖదుఖాలకు అతీతంగా ఉండాలి. ఇక వెళ్ళి పురుషోత్తముణ్ణి భక్తితో సేవించు, ఆయన పదపద్మాలు తలుచుకో. ఆ భగవంతుణ్ణి ఎప్పుడు ఆశ్రయించే ఉత్తముడివి నువ్వు. అందుకే నేను నీ ఎడల ఏం కోపం పొందకుండా నీకు వరాలు ఇవ్వాలనుకుంటున్నాను, ఏం కావాలో కోరుకో అన్నట. ఇప్పుడు కుబేరుడు సంతోషించి ఏం కావాలో కోరుకోమంటే మళ్ళీ ఏమన్నాడు తెలుసా? సరాజ రాజే నవరాజ చోదిత ధ్రువో మహాభాగవతో మహామతి హరౌ సవవ్రే అచలితాం స్మృతిం యయా తరత్యయత్నేన దురత్యయం తమః. మహాత్మ, నువ్వు నన్ను వరం కోరుకోమన్నావు, ఏం కావాలి నాకు? ఒకే ఒక వరం ప్రసాదించు. శ్రీహరి మీద నాకు ఎప్పుడూ భక్తి ఉంది, ఆ భక్తి వల్లే ఆయన కోసం తపస్సు చేశాను. ఆ భక్తి భవిష్యత్తులో ఏ కారణం వల్ల కూడా తగ్గకూడదు, చలించని భక్తిని ప్రసాదించు, శాశ్వత భక్తి ప్రసాదించు. ఇంకా 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 దృఢభక్తి పెరగాలి. సాధారణంగా జీవులు సుఖం వచ్చినప్పుడు ఒక రకంగా, దుఃఖం వచ్చినప్పుడు ఒక రకంగా ఉంటారు. సుఖదుఖాలలో సర్వకాల సర్వావస్థలలో శ్రీహరి మీద ఇంకా 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 భక్తి పెరగాలి, కుదురుకోవాలి. భక్తి ఏమాత్రం సన్నగిల్లకూడదు, శాశ్వతమైన దృఢమైన భక్తి ప్రసాదించు అంటే ఇలా కోరుకుంటారు భాగవతోత్తములు. నీవు ఎల్లకాలము హరిభక్తితో ఉండుగాక, నీ భక్తిలో మార్పు లేకుండా ఉండుగాక అని కుబేరుడంతటి వాడు శంకరుడి యొక్క మిత్రుడు వరమిచ్చాడు. ఆ తర్వాత ఆయన తిరిగి వచ్చి 36,000 సంవత్సరాలు పరిపాలించేట భూమిని. షత్రింశద్వర్ష సాహస్రం శశాస క్షితిమండలం, ఈ భూమండలం మొత్తాన్ని 36,000 సంవత్సరాలు పరిపాలించాడు. ఆయనకే అనుమానం వచ్చిందిట, ఏంటి అప్పుడే 36,000 ఏళ్ళు గడిచిపోయాయి అని. 36,000 సంవత్సరాలు పరిపాలించిన వాళ్ళే కనపట్టలేదు మనకి. మన బతుకు 37లో 333లో తెలియట్లేదు మనకి. కాలం ఎంత వేగంగా వెళ్ళిపోతుందండి, ఎప్పుడు చూసినా పురాణం చెప్పినట్టే ఉంటుంది నాకు ఇక్కడ. అంటే రోజులు అలా వెళ్ళిపోతున్నాయి. అప్పుడు ఆయన ఇంకా ఈ భోగాల మీద దృష్టి విడిచిపెట్టాలనుకున్నాడు. ఉత్కళుడు అనే తన కుమారుడికి, ఇలవల్ల పుట్టినటువంటి ఉత్కళుడికి రాజ్యం ఇచ్చి దాన ధర్మాలు చేసి యజ్ఞములు మొదలైనవి చెట్ట చివరగా చేయవలసినవి చేసి నారాయణ 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 అని 3 సార్లు ధ్యానం చేశాడు. అప్పుడు వైకుంఠం నుంచి ఒక దివ్య విమానం వచ్చింది. చంద్రబింబము కంటే తెల్లగా ఉన్న విమానం, కోటి చంద్రుల కాంతి వెదజల్లుతున్న విమానం వచ్చింది. సుస్పష్టంగా చెప్పారు, రాకాపతిమివ ఉదితం. రాకాపతి పున్నమి నాటి చంద్రుడు అన్నమాట, పూర్ణిమ నాటి చంద్రబింబం, ఉదయిస్తున్న పూర్ణిమ నాటి చంద్రబింబమా అన్నటువంటి కిరణములు వెదజల్లుతూ తెల్లని విమానం వచ్చింది. ఆ విమానంలో ఇద్దరున్నారు. ఈయన వాళ్ళకి నమస్కరించాడు. మహాత్ములారా, మీరు వైకుంఠంలో ఉండే సునంద నందులేనా, మరొక్కసారి తెలుసుకోవడానికి అడుగుతున్నాను అనగానే సందేహం లేదు, మేమే సునంద నందులం అన్నారట వాళ్ళు. సునంద నందౌ ఉపసృత్య సస్మితం. వారే నందుడు సునందుడు, ఎప్పుడు విష్ణువు యొక్క పరిచారకులుగా పక్కనే ఉంటారు, పార్షదులు అంటారన్నమాట. జైవిజయులేమో కాపలవాళ్ళు, సునందనందులు శ్రీ మహావిష్ణువునికి అటు ఇటు పక్కన ఉండి ఎప్పుడైనా ఆయన ఏకాంత భక్తుల దగ్గరికి వెళ్ళి వాళ్ళని ఇక్కడికి తీసుకురండి అంటే తీసుకొస్తారు వాళ్ళు. పుణ్యశీలుడు సుశీలుడు, సునందుడు నందుడు, వీళ్ళు హరికి అత్యంత ఆత్మీయులైనటువంటి కింకరులట. మహాతపస్సు చేసిన ఉత్తమ లోకాలకి వెళ్ళవలసిన అవకాశం ఉన్న అటువంటి వారి దగ్గరికి వీళ్ళల్లో ఎవరో ఒకరిని పంపుతాడు ఆయన. సాధారణంగా పుణ్యశీలు సుశీలు కనుక ఎవరి దగ్గరికైనా వెడితే అటువంటి వాళ్ళు మళ్ళీ జన్మెత్తుతారు. అదే నందుడు సునందుడు వస్తే ఒక దివ్య పదవిలో ఉండి పదవి పూర్తయ్యాక శాశ్వతంగా వైకుంఠానికి పెడతారు. అరుదుగా మాత్రమే మళ్ళీ ఈ నంద సునందులు తీసుకువెళ్ళబడినటువంటి వారికి భూలోకంలోకి జన్మ వస్తుందట. నందుడు సునందుడు పట్టికెడితే మాత్రం ఇక వారికి పునర్జన్మ ఉండదు అని మన పురాణాలు చెప్పాయి. ఇప్పుడు ఇతనికి మళ్ళీ జన్మ లేదు, యుగాంతం వరకు ధ్రువమండలంలో ఉండాలి. అందుకే నంద సునందులు వచ్చారన్నమాట. అప్పుడు వాళ్ళు, మేమే నంద సునందులం, నీకు శుభం కలుగుగాక. యం పంచవర్షస్తపసా భవాన్ దేవమతీ తృప్తత్. దేవం భగవంతుణ్ణి అతీతృపత్తు చాలా సంతోషపెట్టావు. ఎప్పుడు? 5 ఏళ్ల వయస్సులోట. ఇంతకీ ధ్రువుడు తపస్సుకు వెళ్ళినప్పుడు ఆయన వయస్సు కేవలం 5 ఏళ్ళు. 6 నెలలు తపస్సు చేశాడు, అంటే 5.5 ఇయర్స్కే ఆయన తిరిగి వచ్చేసాడు. ఎవడికి వస్తుందండి ఆ యోగం? ప్రహ్లాద కుమారుడు పంచశరద్వయస్కుడు, ఈయన 5 ఏళ్లవాడు. కాకపోతే ప్రహ్లాదుడు 5 ఏళ్ల వయస్సు నుంచి మొదలుపెట్టి 2 ఏళ్ల పాటు తండ్రికి కొంచెం జ్ఞానోదయం కలిగించాడు. ఈయన కేవలం 6 నెలలే తపస్సు చేసి పరమాత్మని సాక్షాత్కరించుకున్నాడు. ఒక్కొక్కరిది ఒక్కొక్క మార్గం. నీ తపస్సు సామాన్యమైనది కాదు, మహాతపస్సు చేసి 6 నెలల పాటు నియమనిష్టలతో భగవంతుడైన వాసుదేవుణ్ణి సేవించి ఆయన దర్శనం చేసుకున్నావు. అందుకే ఆయన ఆజ్ఞతో మేము వచ్చాం. ఇతడు నందుడు, నేను సునందుణ్ణి. ఈ విమానంలో నిన్ను కూర్చోబెట్టి విష్ణు పదానికి తీసుకెళ్లే ముందు నిన్ను కొంతకాలం ధ్రువపదంలో అట్టే పెడతాం. నీకోసం ఒక నక్షత్ర మండలం భగవంతుడు నిర్మించాడు, అది నీ పేరు మీదుగా ధ్రువ నక్షత్రం అని పిలువబడుతుంది. అందులో నువ్వు సుఖంగా ఉండి భూమిని పరిపాలించు, పుణ్యాత్ముల్ని దర్శనం చేసుకో, నారదుని ద్వారా ఆ మండలంలో ఉండి భగవంతుని కథలు విను. ఎంతకు పూర్వం నీ వంశంలో వారు ఇటువంటి పదవిని పొందలేదు. ఇంద్రుడి పదవి కంటే గొప్ప పదవి ఇది. ఇంద్ర పదవి శాశ్వతం కాదు, యమ పదవి శాశ్వతం కాదు, దిక్పాలకుల పదవులు శాశ్వతం కావు, నక్షత్రాల పదవులు శాశ్వతం కాదు, సూర్యచంద్రాదులు శాశ్వతం కారు. కానీ నువ్వు మాత్రం ఈ పదవిని శాశ్వతంగా స్వీకరిస్తావు. శాశ్వతం అని ఎందుకంటున్నావంటే ఈ పదవిలో కలియుగాంతం వరకు ఉంటావు, అనంతరం వైకుంఠానికి కడతావు. వైకుంఠానికి తీసుకెళ్లే పదవిని మాత్రమే శాశ్వత పదవి అంటారు. నువ్వు ఆ తర్వాత అత్యంత ఉత్కృష్టమైన శ్రీహరి పదవి కడతావు. ఆతిష్ట జగతాం వంద్యం తద్విష్ణో పరమం పదం. ఇక్కడ శాశ్వతంగా ఉంటావు, అనంతరం విష్ణువు యొక్క పరమ పదానికి ఎడతావు. మళ్ళీ ఇంక నీకు జన్మ లేదు, పునర్జన్మ లేదు. పునః అంటే మరలా జన్మ లేదు, మళ్ళీ భూమి మీదకి వెళ్ళవు. అందుకే ఈ విమానం నీకోసం పుణ్యశ్లోకుడైన హరి పంపించాడు అనగానే ఆయన ముందు స్నానం చేశాడు, సంధ్యావందనం చేశాడు, భాగవతోత్తములకి మునీశ్వరులకి దాన ధర్మాలు చేశాడు, మహాత్ములకి ప్రదక్షిణ చేశాడు, అప్పుడు ఆ విమానానికి ప్రదక్షిణ చేశాడు, అప్పుడు ఆ విమానం ఎక్కాడు. వెళ్లే ముందు కూడా మళ్ళీ దాన ధర్మాలు చేశాడంటే ఇక వెళ్ళొస్తానలే, అందరికీ చేయవలసినవన్నీ చేశాడు. నంద సునందులకి నమస్కరించాడు. అసలు నాకు చదువుతూ ఉంటేనే ఆనందం కలిగింది, ఆశ్చర్యం కలిగింది. వైకుంఠం నుంచి విమానం వచ్చింది, ధ్రువ పదవి పొందుతాడు, ఆ పదవి అయ్యాక శాశ్వత కైవల్యం వస్తుంది. అటువంటి వాడు టక్కర ఎక్కేచ్చుగా విమానం ఎక్కలేదట. కృతాభిషేక కృత కృత్య మంగళ మునీన్ ప్రణమ్య ఆశిషమభ్యవాదయత్ అన్నారు. స్నానం చేశాడు, సంధ్యావందనాదులు చేశాడు, దేవతలకు చేయవలసిన అభిషేకాలు చేశాడు, మునీన్ ప్రణమ్య మునులకు నమస్కరించాడు, వారి ఆశీస్సులు స్వీకరించాడు, ఆ తర్వాత దాన ధర్మాలు చేశాడు, ఆ తర్వాత వెళ్ళి పార్షదులకు కూడా నమస్కరించాడు, నందసునందులకి విమానం చుట్టూ ప్రదక్షిణ చేశాడు, అప్పుడు విమానం ఎక్కాడు. ఆ విమానం ఎక్కడానికి ఒక తమాషా పని చేయాల్సి వచ్చింది టండోయ్. విమానం ఎత్తుగా ఉంది, ఈయన నేల మీద ఉన్నాడు, అందులోంచి ఎగిరి ఎక్కాలంటే కష్టం కదా. ఈ స్టేజీ మీదకి ఎక్కాలంటే మెట్లు కావాలా వద్దా? ఏదో నాలాంటి వాడు అంటే టక్కున ఎగురితే బాగుంటుంది, కానీ కుర్రవేషాలు బాగుండవని ఎక్కట్లేదు. కానీ నేను దోగ్గలను. రేపు పొద్దునుంచి దీన్ని నేను 4 సార్లు మా వాడు చూపిస్తానమాట. గురువు గారు స్టేజీ మీద నుంచి కిందకి చెంగుని దూకారని అందుకని కొన్ని సమయాల్లో అత్యుత్సాహం అణుచుకోవాల్సి వస్తుంది. కానీ నేను తలుచుకుంటే అక్కడి నుంచి ఇక్కడికి టక్కన దూకగలను, ఇక్కడ నుంచి అక్కడికి ఇంకా దూకగలను, అంత శక్తి భగవంతుడు ఇచ్చాడు. అయినా దూకడం ధర్మం కాదట. ఈ విమానంలోకి ఎగిరి ఎలా వెళ్ళాలి, దాంట్లోకి ఏ ఆసనం మీద ఎక్కి వెళ్ళాలి అనుకుంటూ ఉంటే అక్కడికి ఒక ఆయన వచ్చి నా నెత్తి మీద తలపెట్టి విమానంలోకి ఎక్కవో అన్నట్ట. అన్నవాడు ఎవడో తెలుసా, మృత్యుదేవత. మృత్యోర్ మూర్ధ్ని పదం తత్వ ఆరురోహాద్భుతం గృహం. మృత్యు అంటే హడిలి చచ్చిపోతాం మనం. మృత్యుదేవత కనబడిందా, ఇక ఆ పూట నిద్ర పట్టదు ఎవరికైనా. మృత్యు అంటే భయపడినవాడు ఎవడుంటాడు, అమ్మో ఎప్పుడొకప్పుడు చచ్చిపోతామేమో, చచ్చిపోతే అప్పుడు ఈ సంపత్ నగర్లో ఇల్లు ఏమవుతుందో, ఈ బ్రాడీపేట ఇల్లు ఏమవుతుందో, ఈ నల్ల చెరువు ఇల్లు ఏమవుతుందో, మళ్ళీ పుడతానో లేదో, ఈ ఇళ్ళు పొలాలు ఇవన్నీ గుర్తుకు రాకుండా ఎవడుకుంటాయి. ఇంత కష్టపడి ఈ జన్మలో ఇంత సంపాదించాక ఇవన్నీ వదిలి వెళ్ళాలంటే ఎంత బాధ అండి. కుర్చీ వదలలేకపోతున్నామే, రోజు రాగానే ఈ కుర్చీ నాదనుకుంటున్నారు కొంతమంది. రామరామా, ఈ కుర్చీలు మనవా, ఏదో వేశారు కూర్చోవడానికి. రెండు రోజులు కూర్చుంటే ఆ సీటే మందనిపిస్తోంది. కాబట్టి వీటి మీద వ్యామోహం విడిచిపెట్టి వెళ్ళాలంటే చాలా బాధ కలుగుతుంది. మృత్యు అంటే అందరికీ భయం వేస్తుంది ఎంతో ఎంతో. అటువంటి మృత్యుదేవత ఆయనకి భృత్యు అయ్యి, ఇదిగో తల వంచాను, నా నెత్తి మీద తల పెట్టి విమానం ఎక్కువ అనగా అప్పుడు ఆయన కుడికాలు దాని మీద పెట్టి ఎగిరి ఆ విమానంలో దూకాడు. మృత్యువుని భృత్యువుని చేసుకుని తల తన్ని పైకి వెళ్ళగలిగాడు. ఇది శ్రీహరి మీద ఉన్న భక్తి వల్ల వచ్చిన మహాయోగం అన్నారు. ఆ విధంగా మృత్యు శిరస్సు మీద కాలు పెట్టి వెళ్ళే సాహసం ఎవడ చేయగలడు, అంత యోగం ఎలా పడుతుంది? కేవలం హరికటాక్షం వల్ల వస్తుందన్నమాట. మనం ఇంతమంది మహానుభావుల చరిత్ర వింటున్నాం కదా, వాళ్ళ దగ్గర తెలుసుకోవాల్సింది అదే. మృత్యు అంటే భీతి లేక శివుణ్ణి కౌగిలించుకున్నాడు మార్కండేయుడు. ఎడంకాలతో తన్ని అవతల పారేశాడు శివుడు, ఓ పోటు పొడిచాడు యముణ్ణి. మార్కండేయుడికి శాశ్వతమైన ఆయువు ఇచ్చాడు. శ్రీ మహావిష్ణువు కోసం తపస్సు చేశాడు ధ్రువుడు, ఆ మృత్యువు నెత్తి మీద కాలు పెట్టి విమానం ఎక్కాడు. మనం కూడా మృత్యువు లేని శాశ్వత కైవల్యం పొందడానికి కావలసిన ప్రయత్నం చేయాలి అని తద్వారా తెలుస్తున్నది. ఆ సమయంలో దేవతలు దుందుబులు మోగించారు, పుష్పవర్షం కురిపించారు, గంధర్వులు గానం చేశారు. ఎంతమంది లేరు ఈ లోకంలో భక్తులు, ఎవరైనా మృత్యువు శిరస్సు మీద కాలు పెట్టి వైకుంఠానికి వెళ్ళిన వాళ్ళు ఉన్నారా? ఈతడు మాత్రమే వెడుతున్నాడు అంటూ ఉండగా ఈతడికి మళ్ళీ కొంచెం లోపల బెంగొచ్చిందిట. ఎందుకంటే విమానం మహావేగంగా వెళ్ళిపోతుంది, దారి పొడిగోతే దేవతలు గౌరవిస్తున్నారు, సూర్యుడు మొదలైన గ్రహాలు దాటాడు, సప్తఋషుల మండలం కూడా దాటాడు. అక్కడ ఒక అద్భుతమైనటువంటి స్థానం ఉన్నది, అదే ధ్రువస్థానం. ఇక్కడికి వెళ్ళి కొంతకాలం కలియుగాంత వరకు ఉంటాను, తర్వాత వైకుంఠానికి వెడతానని అతనికి తెలుసు. అవి వెడుతున్నప్పుడు అయ్యో మా అమ్మను వదిలేశాని అనుకున్నట్టు మళ్ళీ వాళ్ళ అమ్మ గుర్తుకొచ్చింది. నా తల్లి నాకు బోధ చేసింది, నాయన శ్రీ మహావిష్ణువు కోసం తపస్సు చేస్తేనే అవమానం నుంచి బయటకు వస్తావు, నీ పిన్ని చెప్పినట్టుగా వెళ్ళి తపస్సు చెయ్యి అని నన్ను ఉద్బోధించింది. సాధారణంగా తల్లులు పిన్ని తిడితే తిట్టింది లేరా, ఏదో ఇంట్లో పడుండు, వేళకెంత తిను, అడవి కొద్దు, తపస్సు చెయ్యొద్దు అని వెనక్కి లాగుతారు. గుళ్ళోకే వెళ్ళనివ్వడం లేదు చాలామంది వాళ్ళ పిల్లల్ని. వీళ్ళు మాత్రం పురాణం విని బాగుపడాలట, పిల్లలేమో అబ్బాయి అప్పుడు ఇప్పటి నుంచి ఎందుకండి, రిటైర్ అయిపోయాక ముసలితనం వచ్చాక గుళ్ళోకి వెళ్ళాలండి, ఈ లోపండి, ఇంట్లో కూర్చునండి, కంప్యూటర్లు చూడాలండి, సినిమాలు చూడాలండి, సీరియల్స్ చూడాలండి, చదువుకోవాలండి అనుకుంటున్నారు. ఎంత జ్ఞానం అది! ముసలితనం వచ్చాక గుళ్ళోకి వెళ్ళిదామంటే అప్పుడు గుళ్ళోకి ఏం పెడతావు నీ మొహానికి? చిన్నప్పటి నుంచి పిల్లల్ని మనం క్రమశిక్షణతో ఆలయానికి వెళ్ళేలా చెయ్యాలి, చేస్తే వాడు బాగుపడతాడు. పూర్వకాలంలో గుడి బడయ్యేది, అందుకే ఇప్పుడు మేము గుడి బడి అనే కార్యక్రమం పెట్టి చాలా దిగ్గజయంగా నడపగలుగుతున్నాం. ఎంతోమంది ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నారు, గుడిని ప్రతి ఆదివారం తుడిచి శుభ్రం చేసి అక్కడ కొన్ని స్తోత్రాలు చదువుకుని ఇళ్ళకొస్తున్నారు, అప్పుడు పిల్లలు బాగుపడతారు. తక్కిన మతాల వాళ్ళు చిన్నప్పటి నుంచి తీసుకెడుతున్నారు వాళ్ళ మతస్థానాలకి, వాళ్ళని టెర్రరిస్టులుగా కూడా తయారు చేస్తున్నారు. మనం అలా తయారు చేయొద్దు, బుర్రన వాళ్ళుగా తయారు చేయండి. మీకు తెలియట్లేదు రాబోయే ముప్పు. సర్వమత సమానత్వం అనేది ఉట్టి కలియుగంలో ఉట్టే భ్రమ. శ్రీకృష్ణదేవరాయలకు ఒక మేనల్లుడు ఉన్నాడు, ఆయన పేరు అళియ రామరాయలు. ఈ అళియ రామరాయలు ఒకడు కాళ్ళ మీద పడితే తన పక్కన అంగరక్షకుడిగా పెట్టుకున్నాడు. శ్రీకృష్ణదేవరాయలు చచ్చిపోయిన కొద్ది రోజులకి 1565 విజయనగర సామ్రాజ్యానికి చేటు దాపురించింది. రాక్షస తంగడి యుద్ధం అంటారు దాన్ని, దాన్ని రాక్షస తంగడి యుద్ధం, భయంకర యుద్ధం. ఆ యుద్ధంలో అళియ రామరాయలు విజయం పొందేవాడు. ఆ సమయంలో ఈ పక్కన ఒక పచ్చి క్రూరుణ్ణి అనవసరంగా అంగరక్షకుని పెట్టుకుంటే వాడు వెనక నుంచి ఈటుతో నరికేసి ఆయన తలని ఈటి గుచ్చి పైకెత్తాడు. దాంతో ఏమైపోయింది, ప్రజలంతా భయపడి పారిపోయారు, సైనికులు ఓడిపోయారు, మొత్తం విజయనగర సామ్రాజ్యం ధ్వంసం అయిపోయింది. నరసింహస్వామి విగ్రహం చేతిని కూడా నరికేశారు వాళ్ళు. 12 ఏళ్ళు ఆ కోటను తగలబెట్టారట. తగలబెడితే ఇప్పటికి ఎలా ఉందంటే, హంపి విజయనగర సామ్రాజ్యం ఆ రోజులు ఎంత వైభవంగా ఉండేదో ఆలోచించండి. ఒక్కడిని, ఒక క్రూర మతస్థుణ్ణి నమ్ముకుని సర్వనాశనం అయిపోయాడు అళియ రామరాయలు. దాంతో విజయనగర సామ్రాజ్యమే నాశనం అయిపోయింది. రాయలు చచ్చిపోయిన తర్వాత మన దురదృష్టం అలా పట్టుకుంది మనని. కాబట్టి ఎవరిని నమ్మాలో వాడిని నమ్మాలి. ఈ కలియుగంలో మనమేమో అనవసరంగా నెత్తి మీద పెట్టుకుని అందరం సమానం అనుకుని మన పిల్లల్నేమో స్కూళ్ళకి పంపించేసి వాళ్ళని ఏదో సాఫ్ట్వేర్కి పంపుదాం అనుకుంటున్నాం, వీళ్ళందరూ వాళ్ళ చేతిలో పడి నాశనం అయిపోతున్నారు. చిన్నప్పటి నుంచి మన ధర్మం నేర్పండి. మనల్ని రక్షించుకోమంటున్నాను నేను. మనం ఎవరినైనా హింసించమంటున్నామా? అనమే, మనకు అందరూ ఒకటే. ప్రతి ప్రాణిలో పరమాత్మను చూస్తాం. కానీ నీ ధర్మం నీ పిల్లలకు నేర్పకపోతే, వాడు కనీసం బొట్టు పెట్టుకోకపోతే, వాడికి తన మతం ఏమిటో తెలియకపోతే, రేపు పొద్దున వాళ్ళ చేతులు వీడు చచ్చిపోతాడు. ఈ ఆడపిల్లలు వాళ్ళ చేతుల్లో బలాత్కరింపబడుతున్నారు. ఈ దుస్థితి నుంచి బయటపడే అవకాశం వస్తుంది. మళ్ళీ భగవంతుడు మనల్ని రక్షిస్తాడు, సందేహం లేకుండా. పరమాత్మని మీద భారం వేద్దాం. కానీ మీ ధర్మం మీరు నిర్వర్తించండి, మీరు తప్పదు. మనం చరిత్ర చెబుతున్న సత్యం నుంచి ఇప్పటికైనా నేర్చుకోవాలి కదా. అందువల్ల చెబుతున్న మాట ఏమిటంటే, నా కుమారుడు బాగుపడాలి, ఈతడు ముక్తి పొందాలి అనుకుని పుణ్యాత్మురాలు సునీతి ఇతన్ని అడవికి వెళ్ళమన్నది, తపస్సు చేయమన్నది. అందుకనే ఇతడు విమానం ఎక్కి ధ్రువమండలానికి వెళుతున్నప్పుడు, నాకు గురువు మా అమ్మ, ఇవాళ నేను తపస్సు చేసి హరిసాక్షాత్కారం పొందడానికి మూలకారకురాలు మా అమ్మ, ఆ అమ్మను వదిలేసేనే ఆవిడికి చెప్పలేదే, ఆవిడ ఏమైపోయిందో అని బాధపడ్డట. ఈయనకి ఇక్కడ సామాన్యమైన ప్రేమ కాదు, అది ఏదో తల్లిదండ్రుల మీద ఆస్తి మీద ఉన్న వ్యామోహం కాదు. ఆ తల్లి గురువు గనక ఆవిడ మీద ప్రేమ కలిగింది. వెంటనే సునందనందులకే చూశాడు. వాళ్ళు నవ్వి, నీ మనస్సులో ఏమనుకున్నా మాకు తెలిసిపోతుంది, నీకు ముక్తి వచ్చింది, మీ అమ్మకి ముక్తి రాలేదు అనుకుంటున్నావు నువ్వు. నీకంటే ముందు నీ చేత ఈ తపస్సు చేయించిన మీ అమ్మకి ముక్తి వచ్చింది, చూడబోయ్ అని ముందుకే చూపించారు. ఆ ముందు ఇంకో విమానం ఉంది, ఆ విమానంలో వాళ్ళ అమ్మ కూర్చునుందిట. ఇలా ఉండాలి కొడుకు అంటే. ఇటువంటి కొడుకుని కనడం వల్ల, ఈ కొడుకుని తపస్సుకి పంపడం వల్ల, ఆవిడ ఈయనకంటే ముందే ఇంకో విమానంలో వెడుతూ, నాయన నీకంటే ముందే నీ ధ్రువమండలంలోకి నేను వస్తున్నాను అన్నది. అమ్మయ్యా మా అమ్మకు కూడా ముక్తి ఇప్పించాను అనుకున్నాడు ఆయన. కంటే ఇలాంటి కొడుకుని కనాలి. ఇప్పుడు ఆయన ధ్రువమండలంలో ప్రవేశించి తల్లిని కూడా తన దగ్గరే పెట్టుకుని అత్యంత భక్తి శ్రద్ధలతో పెద్దల్ని సేవిస్తూ, అక్కడే మహాత్ముల్ని సేవిస్తూ, నారదాదుల ద్వారా భాగవత కథలు వింటూ పైన ఉన్నాడు. ఆయన మనందరికీ దిక్సూచిగా ఉపయోగపడతాడు. ఆ ధ్రువుడి యొక్క నక్షత్రం వల్లే పూర్వకాలంలో వాడల్లో ప్రయాణం చేసేవాళ్ళు దిక్కుల్ని చూసేవారు. మనందరికీ ఇప్పటికీ ఆయనే దిక్కు, ఉత్తర నక్షత్రం అది. ధ్రువ నక్షత్రాన్ని ఇంగ్లీష్ వాళ్ళు పోల్ స్టార్ అంటారు, దానితోటే ప్రయాణాలు చేశారు. ఇప్పటికి కూడా మనకి తెల్లవారుజామున ధగ ధగ వెలిగిపోతూ కనపడుతూ ఉంటాడు ఆయన. ఆయన్ని శుక్రాచార్యుడు ఎవరు పొగిడాడో తెలిసిన, విష్ణు పురాణంలో శుక్రాచార్యుడు పొగిడాడని ఉన్నది. మేమందరం నవగ్రహాలం, కానీ మాకంటే గొప్ప అనుగ్రహం పొంది హరికటాక్షంతో శాశ్వత నక్షత్ర మండలంగా మారిన ధ్రువుడు గొప్పవాడు. ఇటువంటి వాడిని మేము ఎక్కడా చూడలేదు. మా అందరికంటే గొప్ప కాంతితో వెలిగిపోతాడు ఇతడు. ఈ మహాత్ముడు పునర్జన్మ ఎత్తడు. ఇలా ఉన్నంతకాలం నక్షత్ర మండలంగా ఉంటాడు, తదనంతరం వైకుంఠానికి వెడతాడు అని శుక్రుడు పొగిడాడు. ఇక నారదుడైతేనా, చేతిలో వీణ వాయిస్తూ హరిని తప్ప ఎవరిని పొగడని నారదుడు ఈయన కూడా పొగిడట. నూనం సునీతే పతి దేవతాయాః తపఃప్రభావస్య సుతస్య తాంగతిం దృష్ట్వాప్యుపాయానపి వేదవాదినః నైవాధిగంతుం ప్రభవంతి కిం రూపాః. ఈ సునీతి ఎంత అదృష్టవంతురాలు, భర్తనే దైవంగా భావించింది. ఆవిడ పుణ్యం వల్ల ధ్రువుడు పుట్టాడు, మహాతపస్సు చేశాడు, నాకు శిష్యుడయ్యాడు, హరి కటాక్షం పొందాడు, ముక్తి పొందాడు. మునీశ్వరులు కూడా ఈతడు పొందినటువంటి పదవి పొందలేకపోయారు. ఇక రాజుల్లాంటి వాళ్ళ సంఖ్య చెప్పేది ఎవ్వరికీ సాధ్యం కానటువంటి ఒక మహాపదవిని ఇతడు తన పూర్వజన్మ సుకృతం వల్ల పొందాడు. సాధకుడు ఏదైనా సాధిస్తాడు అని పదే పదే ప్రశంసించాడు. పట్టుదల ఉంటే ఎవడైనా ఇలా శాశ్వత పదవి పొందుతాడు అనడానికి ఉదాహరణ ఈతడే అని పొగిడారట. ఒకసారి ఎక్కడి భూలోకం, ఎక్కడి ఆకాశంలో ధ్రువ పదవి ఆలోచించండి. భువి ఎక్కడ, దివి ఎక్కడ, ధ్రువుడి భువి నుండి కాదు ధ్రువవగు పదమున్ దివియందు తాను పడసెను. సద్వ్యవసాయులకు పడయరాని యదియును కలదే అని మార్కండేయ పురాణంలో ఒక గొప్ప అద్భుతమైన పద్యం ఉందండి. ఈ భువి ఎక్కడ, ఆకాశం ఎక్కడ, ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళి శాశ్వత పదవి పొందాడు ధ్రువుడు. పట్టుదలతో మంచి పని చెయ్యాలనుకున్న వాడికి, భగవద్భక్తి కలిగినటువంటి వాడికి అసాధ్యమైనది లేదు. ఆరుద్ర గారు బాలభారతం అని ఒక సినిమా ఉండేది, ఆ సినిమాలో అద్భుతమైన పాట రాశాడు, మానవుడే మహనీయుడు, ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళిన వాళ్ళంతా కూడా వాళ్లే గొప్పవాళ్ళని. కొన్ని కొన్ని పాటలు ఆరుద్ర లాంటి వాళ్లే రాయగలరేమో అనిపించి అంత బాగా రాశాడు ఆయన. మానవుడే మహనీయుడు శక్తియుతుడు యుక్తిపరుడు, మానవుడే మాననీయుడు సుస్థిర తారగ మారిన ధ్రువుడు కూడా, మానవుడే జీవకోటి సర్వములో శ్రేష్టతముడు మానవుడే. ఎంత అందమైన మాట, అంత పాట నేను పాడడం కోసం చెప్పట్లా. ఆకాశంలో శాశ్వతమైన ఒక నక్షత్రంగా మారిన ధ్రువుడు భూలోకంలో ఒక సామాన్య మానవుడు, ఒక బాలుడే. కఠోర దీక్షతో తపశ్శక్తితో శాశ్వత ధ్రువ మండలం పొందాడు అని ఎందరో పొగిడారు. ఈ విధంగా ఈ కథని పరాశర మహర్షి మైత్రేయుడికి చెప్పాడు. వ్యాసుడు పురాణ రూపంలో అందించాడు విష్ణు పురాణంగా. దానినే వ్యాసుని ద్వారా సూతుడు తెలుసుకుని సౌనకాది మహర్షులకి నైవిశారణ్యంలో చెప్పాడు. నేను మీకు గుంటూరులో చెబుతున్నాను. ఈ విధంగా పరంపరగా వస్తుంది ఆ పురాణం.